సో మన టార్గెట్ నిర్గుణ స్థితికి చేరడం ఫస్ట్, ఇంకా ఎంతో ఉంది. సో డైలీ ధ్యానం చేయాలి కంపల్సరీ. రెండవది నా కాన్సెప్ట్ ప్రేమ. ప్రేమతోటి ఏదైనా సాధించవచ్చు. మరి ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తే మన జీవితం ఆనందమయమవుతుంది? ఇన్ని రోజులు మనం ఎవరి కోసం బతుకుతున్నాం? ఎవరిని అడిగినా నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా భర్త కోసం అంటున్నారు. ఒక భార్య నడితే నా భర్త కోసం, అదే భర్త నడితే నా భార్య కోసం, నా పిల్లల కోసం అంటున్నారు. పిల్లలు నడితే మా అమ్మ కోసం, మా నాన్న కోసం అంటున్నారు. సో ఇక్కడ ఎవరి కోసం వాళ్ళు బతకట్లేదు, ఇంకొకరి కోసం బతుకుతున్నారు. శక్తిని అంతా ఇంకొకరి కోసం వినియోగిస్తున్నారు. ఇలా బతకడం వల్ల ఏం జరిగింది? మన జీవితం దుఃఖమయమైపోయింది. మన శక్తిని అంతా ఇంకొకరి కోసమే వినియోగిస్తున్నాం, మన కోసం తప్ప. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మన కోసం మనం బతుకుదాం. మరి నేను అంటే ఎవరు? అందరూ నేను అంటే ఆత్మ పదార్థం అంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, నేను అంటే ఆత్మ ఒకటే కాదు, దేహం, మనసు, బుద్ధి, ఆత్మ, పాజిటివ్, నెగిటివ్, గత జన్మలో చేసిన ప్రతి క్యారెక్టర్, ఇవన్నీ కలిపితేనే నేను అంటే. కాబట్టి వీటన్నిటినీ ప్రేమించాలి. ఒక ఆవిడ అంది, తుచ్చమైన దేహభావన నన్ను ఆత్మస్థితి పోకుండా ఆపేసింది అంది. అందుకే అన్ని రోగాలు ఉన్నాయి ఆమెకు. మనసులో మలినాలు ఉన్నాయండి, నన్ను ఆత్మస్థితి పోకుండా ఆపేసింది అంది ఒక ఆవిడ. డిప్రెషన్లు, బాధలు, భయాలే ఉన్నాయి ఆమె లైఫ్లో. మనసులో మలినాలు లేవు, ఆ నెగిటివ్ ఆలోచనలో మీకు మలినాలులాగా కనపడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంటే దేహాన్ని, మనసును, అన్నింటినీ ప్రేమించాలి. నీ దేహాన్నే నువ్వు ప్రేమించలేని వాడివి, ఎదుటివాడి దేహాన్ని ఎలా ప్రేమిస్తావు? నీ మనసే నీకు అర్థం కావట్లేదు, ఎదుటివాడి మనసు ఎలా అర్థమవుతుంది? నీ ఆత్మ గురించే నీకు తెలియదు, ఎదుటివాడి ఆత్మ గురించి నీకు ఎలా తెలుస్తుంది? నీ జీవితంలోనే నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు, మీ పిల్లల జీవితంలో మీరు అనుకున్నట్టు ఎలా జరుగుతుంది? అనవసరంగా టైం వేస్టేగా పిల్లల గురించి ఆలోచించడం. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. మీ మనసు ఎలా పనిచేస్తుందో దాని గురించి అర్థం చేసుకోండి. పిల్లలు పుట్టంగానే చాలు, మొత్తం పిల్లల కోసమే బతుకేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అని అటే చూస్తున్నారు. ఇక్కడ మీరు వచ్చిన పర్పస్ కూడా ఉంది. మీరు వచ్చిన పర్పస్ ఒకటే, మీ పిల్లలు వచ్చిన పర్పస్ ఒకటే, అందరి యొక్క లక్ష్యం ఒకటే, అదే నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడం. మీరు మీ పిల్లల కోసమే బతికారా? మీ ఇష్టం. పునరపి జననం, పునరపి మరణం, జన్మ జన్మలు ఎత్తవలసిందే. కనీసం ఈ జన్మ అయినా ఆఖరి జన్మ చేసుకోండి. పత్రిసార్ లాంటి గురువు దొరకడం, మీ ఇష్టం. ఫస్ట్ మీకోసం మీరు బతకండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు అందరినీ కూడా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి మీ ఇష్టం, నేను చెప్పేది చెప్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీకోసం మీరు బతకండి. అంటే నా ఉద్దేశం విడాకులు ఇమ్మని కాదు, ఆ పని చేశారు. మీకోసం మీరు బతుకుతూ మీ పిల్లల కోసం బతకండి, అది రియల్. మీ మైండే మీకు అర్థం కావట్లేదు, కాబట్టి ఫస్ట్ దాని గురించి అర్థం చేసుకోండి, అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోండి. సో ధ్యానం చేయడం, రెండవది ప్రేమించడం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ లోపల ఉన్న ప్రతి దాన్ని ప్రేమించండి, దేన్ని వదలద్దు. మీ బాడీని మీరు చూసుకొని మీకు మీరే ముద్దులు పెట్టుకోండి, అది రియల్ ప్రేమ. అంటే ఎన్నోసార్లు నా బాడీని నేను కిస్ చేశాను, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది నాకు ఆ బాడీ, మైండ్, అన్నిటినీ ప్రేమించాలి. మనసులో ఉన్న ప్రతి నెగిటివ్, ప్రతి పాజిటివ్ అన్నిటినీ ప్రేమించండి. దేవుడికి ఏమైనా మెంటలా? అన్నీ ఆయన్నే క్రియేషన్ చేశాడుగా. అనవసరమైన వస్తువు ఏదీ లేదు మన లోపల, ప్రతి దాన్ని ప్రేమించాలి, అదే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. సో ధ్యానం చేయడం, ప్రేమించడం, మూడవది నమ్మకాలు మార్చడం. యద్భావం తద్భవతి, మొత్తం మన భావనలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి మీ భావనలు మారితే తప్ప మీ జీవితం చచ్చినా మారదు, మీరు మారితేనే మీ జీవితం మారుతుంది. కాబట్టి ఏమేమి ఉన్నాయో భావనలు వెతకండి, నమ్మకాలు వెతకండి, అన్నిటినీ మారుస్తూ పండి. నిర్గుణ స్థితికి టార్గెట్ పెట్టి ఆ నమ్మకాలన్నీ మార్చేసేయండి, వెతకండి ఏమేమి ఉన్నాయో. ఆ సమస్య రాగానే దాన్ని గురుగా భావించి చెప్పు, ఏం మార్చుకోవాలో చెప్పు, నేను మారడానికి సిద్ధంగా ఉన్నా, నేను ప్రేమిస్తున్నాను అని ఇట్లా వెతకండి మీ భావనలు. ఆలోచనలన్నింటినీ గమనించండి, ఇప్పుడు కట్ చేయకండి. దాన్ని బట్టి విత్తనం, ఆ నమ్మకాన్ని అర్థం చేసుకుని ఆ నమ్మకాలన్నింటినీ మార్చేసేయండి. మీ నమ్మకాలు మారితేనే మీ జీవితం మారుతుంది. మరి నమ్మకాలు ఎలా మార్చాలి? మనకు నమ్మకం ఉంటుంది, సపోజ్ నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది అనే నమ్మకం ఉంటుంది. ఏం చేయాలి? నాకు నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది అనే నమ్మకం నాకుంది, ఆ నమ్మకాన్ని బయటికి పంపించేస్తున్నాను, అంతే. ఆ నమ్మకం బయటికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు కొత్త నమ్మకం పెట్టుకోండి. ఇప్పటి నుంచి నాకు నిమ్మకాయ తిన్నా నాకు మంచి జరగదు, చెడు జరగదు అని నిర్గుణ భావనలో తింటాను, ఈ నమ్మకం నా లోపల స్థిరమైపోవాలి. ఈ కొత్త నమ్మకం యాక్టివేట్ అవుతుంది. ఇలా నమ్మకాలన్నీ మార్చాలి. మార్చేసి ఏం చేయాలి? ఇంకా నిమ్మకాయ తినడం మొదలెట్టాలి ప్రాక్టికల్గా. అప్పుడే ఆ నమ్మకం మారుతుంది. మీరు భయపడుతూ అలాగే కూర్చున్నారు, తినకుండా కూర్చున్నారనుకోండి, ఆ ఓల్డ్ నమ్మకం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు తింటూ పోతారో ఆ పాత నమ్మకం రిలీజ్ అయిపోయి కొత్త నమ్మకం యాక్టివేట్ అవుతుంది. సో ఇది నమ్మకాలు మార్చడం అంటే. సో డైలీ మూడు రకాల పనులు చేయండి. ధ్యానం చేయడం, ప్రేమించడం, మూడవది నమ్మకాలు మార్చడం. సో ఇలా చేస్తే మరి నాకేం రిజల్ట్స్ వచ్చాయి, ఆ రిజల్ట్స్ ఏంటో చెప్తాను, వినండి. నా అస్మా తగ్గిపోయింది, నా బ్యాక్ పెయిన్, డెంటల్ ప్రాబ్లమ్స్, పైల్స్. ఈ పైల్స్ వస్తే 10 రోజులు రోజు పచ్చడనమే తిన్నాను, పికిల్ రైస్. 10 రోజులు నార్మల్గా పచ్చడనం తింటే ఇంకా పైల్స్ ఎక్కువైతుంది, కానీ నేను మాత్రం 10 రోజులు పచ్చడనమే తిన్నాను. ఇది నా సాధన. న్యూట్రల్, నాకు మంచి వద్దు చెడొద్దు, నాకు మజ్జిగన్నం తిన్నా ఒకటే, పచ్చడన్నమైనా ఒకటే, అలాగే తిన్నాను. 5-6 రోజులు రక్తం పారింది నా లోపల నుంచి, 2 ఫింగర్లోంచి. చిరంజీవి బ్లడ్ బ్యాంకు డొనేషన్ ఇచ్చా అనుకుంటా, పోవే ఎంత పోతావు పో అని అలాగే కూర్చున్నాను. 5-6 రోజులు రక్తం కారింది, మాయం. ఇక చూసారా, ఇది నేను చేసే ప్రాక్టికల్ సాధన. అలాగే ధ్యానంలోకి వచ్చాక 3 ఇయర్స్ తర్వాత నాకు 2007 జనవరిలో సంక్రాంతి టైంలో జాండీస్ వచ్చింది, పసరికల్, పచ్చకామర్. నేను ఒక్కడిని బ్యాచ్లర్ను రూమ్లో కూర్చొని ఎప్పుడు కళ్ళు మూసుకునేవాడిని, బుక్స్ చదవడం, ధ్యానం చేయడం ఇదే పని చేసేవాడిని, ఒక్కడిని ఉండేవాడిని. నా చుట్టుపక్కల ఉన్న బ్యాచులర్స్ అనుకునేవాళ్ళు, వీడికి ఏమైనా మెంటలా, ఎప్పుడు ఒకడే కూర్చుంటాడు, ఈ ఏజ్లో అమ్మాయిల చుట్టూ తిరిగి పెళ్లిళ్ళు చేసుకోవాలి కానీ ఇలా కూర్చుంటాడేంటి అని ఎంతోమంది అనుకున్నారు. నేను చెప్పినా వాళ్ళు నా మాట నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఈ జాండీస్ వచ్చిందో ఇంకా నేను బయటపడ్డాను. నేను అనుకున్నాను, నేనేం చేస్తున్నానో మీకు అర్థం కావట్లేదు, నేను నోరు విప్పానా, ఆశ్చర్యపోవాలి, అలాంటి కొత్త కాన్సెప్ట్ కనుక్కుంటున్నాను అని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ జాండీస్ వచ్చిందో ఇంకా బయటకు వచ్చేసి అందరికీ చూపించాను, ఆశ్చర్యపోయేలా చేశాను. ఫస్ట్ నేను షేవింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు కళ్ళు పచ్చగా కనపడ్డాయి. అప్పుడు అనుకున్నాను, ఓహో జాండీస్ నువ్వు వచ్చావా, కమాన్ వెల్కమ్, లెటస్ డూ రీసెర్చ్ అని మొదలెట్టాను. ఏది పడదో అదే తినడం, తినుడే తినడు, తినని వస్తువు అంటూ లేదు. ఆ చుట్టుపక్కల బ్యాచులర్స్ వాళ్ళు వచ్చారు, అన్నా డేంజర్ అన్నా, ఇది తినకన్నా అది అనేవాళ్ళు. అయినా కానీ చూడు, ఇన్ని రోజులు పిచ్చివాళ్ళు అనుకున్నారు కదా, నా టాలెంట్ ఏందో నేను చూపిస్తా, నా జాండీస్ నన్ను చంపడం ఏంటి, ఎలా డీల్ చేస్తానో చూడు ఈ ప్రాబ్లంను అని ఇంకా మొదలెట్టానండి. అన్ని రకాల ఐటమ్స్ తిన్నాను, ఏసీ రూమ్లలో కూర్చొని, హోటల్స్లలో బటర్ నాన్స్, ఏది పడితే అది, అన్ని రకాల ఆయిల్ ఫుడ్స్ తిన్నాను, తినని ఐటమ్ అంటూ లేదు. ఇంటికి వెళ్ళాను సంక్రాంతి టైం, ఎలా ఉంటాయిగా పిండి వంటలు, దంచిపడేసా, ఏది పడితే అది తిన్నాను. అలా తిని మా అమ్మ నెయ్యి వేయమంటే కొంచెమే వేసేది, ఇంకా వై, ఆ నెయ్యి నన్ను చంపడం ఏంటే అని ఇలా అనుకొని అన్నీ తిన్నాను. ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. ఏ తల్లి కూడా పంపించదు కొడుకును జాండీస్ వచ్చినప్పుడు, కానీ మా అమ్మ నన్ను పంపించింది. ఆల్రెడీ ఎన్నో రిజల్ట్స్ చూపించాను ఇంట్లో, ఇక వీడు మొండి, వీడు విన్నాడు అని తెలిసి మా అమ్మ కూడా ఏం మాట్లాడలేదు. మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగిందంటే, మాకు తెలిసిన ముగ్గురు ఇదే జాండీస్ తోటి చనిపోయారు. నాకు భయమైంది, అమ్మ నేను కూడా చచ్చిపోతానా ఏంటని నాకు భయమైంది. ఉంటుందిగా భయం లోపల, ఉన్నా కానీ ఆ భయం నా ఫ్రెండే. అప్పుడు ఆ జాండీస్ను క్వశ్చన్ వేశాను, మై డియర్ జాండీస్ ఎనర్జీ, నువ్వు కూడా నన్ను చంపేస్తావా అని క్వశ్చన్ వేశా. అప్పుడు నా లోపల నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అరే నువ్వు ఎవరితోటి పోల్చుకుంటున్నావురా, వాళ్ళేమో నన్ను చంపేస్తున్నారు, కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదురా, మజ్జిగన్నం తిని చచ్చిపోతున్నా, అలాంటిది నువ్వేమన్నావు, నువ్వొచ్చావా నాకు విశ్వాసం పెంచడానికి అన్నావు, అన్ని రకాల ఫుడ్స్ పెట్టారా, భూమి మీద ఎవరు కూడా పెట్టలే ఇంతవరకు, కడుపుండా ఫుడ్ తిన్నాను, నేను చంపుతానారా, చూడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో అని ఇంకో ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంత విశ్వాసంతో మాట్లాడుతున్నానంటే నాకు వచ్చిన రిజల్ట్సే నాకు విశ్వాసాన్ని పెంచాయి. అంత అద్భుతమైన సహాయం చేసింది జాండీస్, అంత కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు, నా పట్ల, నా రోగాల పట్ల. అవన్నీ వచ్చేవి సహాయం చేయడానికే, చంపడానికి కాదు అని ఇవ్వే ఈ రిజల్ట్స్ ద్వారానే నేను చెప్తున్నాను మీకు. ఆ టైంలో, ఆ జాండీస్ వచ్చిన టైంలో సన్నగా అయిపోయాను, నల్లగా అయిపోయాను. మా బ్రదర్ అన్నాడు, రేయ్ నువ్వు హాస్పిటల్లో పడాల్సి వస్తుందిరా అన్నాడు. నేను ఒకటే అన్నాను, నా జాండీస్ నన్ను చంపడేందిరా, చూడు ఏం జరుగుతుందో అని అన్నాను. అలాగే ఆ శరీరానికి కమాండ్ ఇచ్చానా, ఇచ్చేశాను. మై డియర్ శరీరం, నువ్వు ఎంత ఎండిపోతావు, ఎండిపోవే, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా నీకు. ఎండాకాలం చెట్టులాగా ఎండిపోతున్నావు, ఎండిపో. ఎండాకాలం చెట్టు ఎండిపోతుంది కానీ చస్తుందా? మళ్లీ వర్షం పడుతుంది, మళ్లీ కొత్త చిగురు వస్తుంది అని అలాగే కూర్చున్నాను. వర్షం పడనే పడ్డది, కొత్త చిగురు రానే వచ్చింది. నేను ఈ సాధన చేసేది చావడానికి కాదు, వరల్డ్ వైడ్గా ఇది అందరికీ ప్రచారం చేయడానికి అనే భావనలో అలాగే కూర్చున్నాను. మళ్ళీ కొత్త చిగురు రానే వచ్చింది, మళ్ళీ నార్మల్ అయిపోయాను. సో చూసారా ఎంత అద్భుతమో. ఇది 3 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి చేయగలిగాను. మొదట్లో వచ్చుంటే నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడినే. ఒక్కొక్క రిజల్ట్ నా లోపల విశ్వాసాన్ని పెంచుతూ వచ్చాయి. ప్రతి రిజల్ట్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది అద్భుతమైన స్థితులకు చేరుతున్నాను. అలాగే 4-5 మంత్స్ బ్యాక్ అంటే 2008 ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో కూడా మళ్ళీ నాకు నా లోపల నుంచి 4-5 బాటిల రక్తం పోయింది 2 ఫింగర్లు. ఇది పైల్స్ కాదు, కడుపులో సమ్ ఆపరేషన్ లాగా జరిగింది. అలాగే కూర్చున్నాను 10 డేస్. ఎంత రక్తం పోయినా అలాగే కూర్చున్నాను. పో, నీ ఇష్టం, నువ్వు ఎందుకు వచ్చావు, పని చేసుకో అని అలాగే కూర్చున్నాను. 10 డేస్ తర్వాత అదే మాయమైపోయింది. ఏ డాక్టర్లు కూడా అంత కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు, కానీ అంత కాన్ఫిడెన్స్ తోటి నేను కూర్చున్నాను. అది జీవితం అంటే మన ప్రాబ్లమ్స్ మనంతట మనమే తగ్గించుకోవాలి. అది టాలెంట్ అంటే. దేవుడు భయపడాడు, ప్రేమతోటి ప్రతి దాన్ని వెల్కమ్ చెప్తూ ప్రతి దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఎంజాయ్ చేస్తాడు. అది నేను చేస్తున్నాను, నిర్గుణ స్థితిలో ఎంజాయ్ చేస్తున్నాను. మంచివాళ్ళు చెడువాళ్ళు, మంచివాళ్ళు చెడువాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, చెడువాళ్ళు మంచివాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు చంపాలని. కానీ చంపగలిగామా? దేన్ని చంపలేము. రెండింటినీ సమంగా స్వీకరించి రెండింటినీ పర్మనెంట్గా కలపడమే నిర్గుణ స్థితిలో ఉండే మాస్టర్ చేసే పని, ఓ న్యూ ఎనర్జీ మాస్టర్ చేసే పని. సో మీరందరూ కూడా ఈ స్థితికి చేరాలనే నా కోరిక. సో ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ నాకు వచ్చాయి, ముఖ్యమైనవి మీకు చెప్తున్నాను. మరి ఇవి నాకే వస్తాయా, ఇవి అందరికీ వస్తాయా అని ఇంకా ఒక్కొక్కరికి చెప్పడం మొదలెట్టాను. ఫస్ట్ నాకు భయమైంది, నేను బయటికి రాలే ఇమీడియట్గా. భయపడ్డాను, అమ్మో ఇది అందరికి చెప్తే ఏం జరుగుతుందో, ఎవరికైనా నెగిటివ్ రిజల్ట్ వస్తే నన్ను చంపేస్తారు అని ఇలా భయపడ్డాను. కానీ మళ్ళీ చెప్పు అని నా లోపలించి రావడంతో ఇంకా ఒక్కొక్కరికి చెప్పడం మొదలెట్టాను. ఇలాంటి మొండి సాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని నాకు డౌట్ వచ్చేసింది. ఫస్ట్ మా బ్రదర్ని రమ్మని చెప్పాను, నాకంటే చిన్నవాడు, వాడు పౌరోహిత్యం చేస్తుంటాడు. వాడికి ఏం జరిగిందంటే నేను ధ్యానంలోకి రాకముందు సడన్గా 2 కళ్ళు పోయినాయి, ఇమీడియట్గా బ్లర్ అయిపోయినాయి, విజన్ తక్కువైపోయింది. అప్పుడు మేమేం చేసామంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఆపరేషన్ చేశారు డాక్టరు, ఒక కన్నుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి గ్లాసెస్ పెట్టారు. ఒక కన్నుకు 1 ఇయర్ తర్వాత చేస్తామన్నారు, ఒకేసారి 2 కళ్ళు చేయొద్దు అని చెప్పారు. ఈ లోపల నేను ధ్యానంలోకి వచ్చేసాను, వాడిని రమ్మని చెప్పాను. నా మాట విని వాడు వచ్చాడు, నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ధ్యానం చేయడం, ప్రేమించడం, నమ్మకాలు మార్చడం, సేమ్ ఇదే పనిచేశాడు వాడు. 3 నెలల్లో 2 కళ్ళు పర్ఫెక్ట్గా కనపడడం స్టార్ట్ అయినాయి, వితౌట్ గ్లాసెస్ పర్ఫెక్ట్గా చూస్తున్నాడు. ఎగిరి గంతేశాడు ఆ రోజు, ఇప్పటికీ గుర్తుంది. ఎగిరి గంతేశాడు, అందరికీ ఫోన్లు చేసి చెప్పాను, నా కళ్ళు వచ్చాయి, నా కళ్ళు వచ్చాయి. నేనే ఆశ్చర్యపోయినా ఆ రిజల్ట్ చూసి. అలాగే వాడికి టీబీ పేషెంట్, వాడికి నెలకొకసారి ఫీవర్ వచ్చేది, 1 వీక్ ఉండేది, 1000 రూపాయలు ఖర్చు అయ్యేది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉంది. అలాంటిది ధ్యానంలోకి వచ్చాక ఇప్పటికీ 3 ఇయర్స్ అయిపోయింది, 4-5 టైమ్స్ మామూలుగా ఫీవర్ వచ్చింది అంతే. 1 రూపాయి నా ఖర్చు లేదు, నా మందు లేదు, నా డాక్టర్ లేదు. వాడికి వాడే టీబీ తగ్గించుకున్నాడు. అలాగే చర్మ వ్యాధులు ఉండేవి, అవి మాయం. లావుగా ఉండేవాడు, 85 కేజీస్ ఉండేవాడు. వాడి పేరే బొత్తగిరి, ఇంత బొర్రు ఉండేది వాడికి. అలాంటిది 60 కేజీస్కి వచ్చేసాడు 4-5 మంత్స్లో. అన్నీ తిని, స్వీట్లు అన్నీ తినడమే, శరీరం ఎలా చెప్తే అలా వినమన్నాను. ఆకలి అయితే తిను, ఆకలి కాకుండా తినకు. ఆకలైందా దంచిపడే, ఎంత ఆకలైతే అంత తినమని చెప్పాను. సేమ్ అలాగే చేశాడు, 60 కేజీస్కి వచ్చేసాడు. అలాగే వాడికి కడుపు కింద కాయ అయింది, ఇంత గడ్డ కాయగానే నాకు ఫోన్ చేశాడు. వాడు ఊర్లో ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు, అరే కాయైందిరా అంటే నేను అన్నాను, కానీ అయితే ఏంటి, చెట్టు కాయ కాసినట్టు నీకో కాయ కాసింది, కానీ అయితే ఏంటి, అదే పండే అదే రాలుతుంది, చూడు నువ్వు అలాగే కూర్చో అన్నాను. అరే నొప్పిలేస్తోందిరా అన్నాడు. అలాగే కూర్చో అన్నా, ఏం కాదు, ఆ నొప్పిని అలాగే వెళ్ళకని చెప్పి అలాగే కూర్చున్నాడు. మా రిలేటివ్స్ అందరు ఫోన్ చేసి, అరే అది క్యాన్సర్ కాయ కావచ్చు రా, వాడు బాధపడుతున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళమని రా అని చెప్పాడు. ఏం కాదు, క్యాన్సర్ కాయ అయితే ఏంది, అది కూడా మా ఫ్రెండే అని అలాగే కూర్చోమన్నాను. వాడు అలాగే కూర్చున్నాడు 4 రోజులు. ఆ జామకాయలాగా ఉన్న కాయ మెత్తగా అయిపోయిందట, జామ పండులాగా మెత్తగా అయిపోయి చిన్న హోల్ చేసుకుందట, చీము గారింది రక్తం కారింది, గడ్డ మాయం, నొప్పి మాయం. చూడండి ఎంత అద్భుతమో. మినిమం డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 ఖర్చు అయ్యేదేమో, 1 రూపాయి ఖర్చు లేకుండా వాడికి వాడే తగ్గించుకున్నాడు. ఇది జీవితం అంటే ఇలాంటి రిజల్ట్స్ రావాలి అందరికీ. ఇవి వాడికొచ్చిన రిజల్ట్స్. అలాగే మా నాన్నగారు 75 ఇయర్స్ మనిషి, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆయనకి ఏం జరిగిందంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆయన సడన్గా కోమాలకు వెళ్ళిపోయాడు, షుగర్ డౌన్ అయిపోయి. మేము అప్పుడు అపోలో హాస్పిటల్కు తీసుకెళ్ళాం, హైదరాబాద్లో, సంతోష్ నగర్లో ఉంది. తీసుకెళ్తే అక్కడ ఏం చేశారంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవ్వగానే కోమల నుంచి బయటకు వచ్చేశాడు. కానీ టెస్టులు చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లివర్ జాండీస్, నిమోనియా, ఈయన చచ్చిపోతారని చెప్పారు డాక్టర్లు. చాలా సీరియస్ అని చెప్పారు. అప్పటికే మా పెద్దనాన్నగారు కూడా సేమ్ ఇలాగే చనిపోయారు. సో మేము కూడా అదే అనుకున్నాము, ఇక లాస్ట్ స్టేజెస్ అని చెప్పారు కదా అని. మేమేం చేసాం, ఇంకా మీ చుట్టాలందరినీ పిలుచుకోమని చెప్పారు. అందరిని పిలిచాం బాంబేలో, మా ఊరు నుంచి అందరు వచ్చారు. పాపం ఎంత ఆశగా వచ్చారంటే అంత ఆశగా వచ్చారు ఆఖరి చూపు చూద్దామని. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలైనాయి, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఆఖరి చూపు చూడలేకపోయినారు. మన ఆయన చచ్చిపోతేగా ఆఖరి చూపు చూడడానికి, నేనున్నాగా ఎట్లా పోతాడు? ఆశ్చర్యపోయారు అందరూ. నేను ఒకటే చెప్పా మా నాన్నకు, నానా మనం ఎప్పుడైతే దేన్నైతే ద్వేషిస్తామో, తిడతామో, చంపుతామో, అవే మనల్ని ఇబ్బంది పెడతాయి. నువ్వు డాక్టర్లను ద్వేషిస్తున్నావు, మందులను ద్వేషిస్తున్నావు, హాస్పిటల్ను ద్వేషిస్తున్నావు, రోగాలను ద్వేషిస్తున్నావు, అందుకే నీకు వచ్చాయి. కాబట్టి వాటన్నింటినీ ప్రేమించిన నీ లోపల. మై డియర్ డాక్టర్స్, మై డియర్ మెడిసిన్స్, మై డియర్ టాబ్లెట్స్, మై డియర్ డిసీజెస్ అని అన్నింటినీ ప్రేమించు. ముఖ్యంగా ఫస్ట్ నీ ఆయుష్ నువ్వు పెంచుకో. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఆయుష్ పెంచేస్తా. నేను పెంచాను, వాళ్ళకి వాళ్లే, ఎవరికి వాళ్లే ఆయుష్ పెంచుకుంటారు. ఆయుష్ పెంచుకోవడం అంటే ఏంటో కాదు, నేను జీవించాలి, నేను ముక్తి పొందేంత వరకు జీవించే ఉండాలి అని అనుకుని ధ్యానం చేయడం. ఇది అందరూ అనుకుంటారు బతకాలని, కానీ ధ్యానం చేయరు. ధ్యానం చేసినా రోగాలను చంపుతారు. రోగాలను చంపుతున్నావు కాబట్టి అది నేను చంపుతాను. ఇక్కడ మనం రోగాలను కూడా ప్రేమిస్తాం. మై డియర్ కిడ్నీ ఫెయిల్, మై డియర్ హెల్త్ ప్రాబ్లం, ఇట్లా ప్రతి దాన్ని ప్రేమిస్తాం. కాబట్టి అవి కూడా మనకు సాయం చేస్తాయని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. కూర్చోలేని పరిస్థితి, పడుకొనే ధ్యానం చేశాడు. అక్కడే పక్కనే కూర్చున్నా నేను. 15 డేస్ నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. కళ్ళు తెరిస్తే చాలు, నానా మళ్ళీ కళ్ళు మూసి ధ్యానం చేయి అని ఇలా చెప్పాను. నేను చెప్పింది చేశాడు. 15 డేస్లో 2 కిడ్నీలు నార్మల్ అని చెప్పి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. ఒక 75 ఏళ్ల మనిషికి వచ్చిన రిజల్ట్. ఆ డాక్టరే ఆశ్చర్యపోయాడు, ఇంత ఫాస్ట్ రికవరీ నేను చూడలేదు అని. అరౌండ్ 6కి వచ్చిన క్రియాటిన్ మళ్ళీ నార్మల్ వచ్చేసింది, 1.5 or 1.8 వచ్చేసింది. చూడండి ఎంత అద్భుతమో. మెడికల్ హిస్టరీలోనే ఇంపాసిబుల్, ఒకసారి కిడ్నీలు ఫెయిల్ అయితే నార్మల్ రావు. అలాంటిది 75 ఏళ్ల మనిషికి వచ్చింది రిజల్ట్. ఇది మా నాన్నకొచ్చిన రిజల్ట్. ఇంకా ఇప్పుడు చెప్పబోయేది ఇంకా హైలైట్ రిజల్ట్. ఇదేంటంటే, నా రూమ్ కింద ఒక ఆవిడకు క్యాన్సర్ వచ్చింది. అది బ్రెస్ట్ క్యాన్సర్. ఆమె ఏం చేసిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఒక బ్రెస్ట్ తీసేశారు. ఈ తర్వాత నా దగ్గరకు వచ్చింది. వస్తే నేను అన్నాను, అమ్మ ధ్యానం చేయి, ధ్యానం చేస్తే నీ క్యాన్సర్ క్లియర్ అవుతుంది అని చెప్పాను. ఆమె నా మాట విని 1 వీక్ ధ్యానం చేసింది. ఈ లోపల నాకు జాండీస్ వచ్చింది. ఎప్పుడైతే జాండీస్ వచ్చిందో ఆమె మంది, ఏపో నీకే జాండీస్ వచ్చింది, నన్నేం బాగు చేస్తావు అని అనేసి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా మందులు వాడడం, ఆ కీమో అవన్నీ ఎక్కించుకోవడం వల్ల ఆఖరికి ఆమె చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. నోట్లో నీళ్లు పోయలేని పరిస్థితి, అద్దుకుంది పెదవులకు, అలా ఉంది, అంత సీరియస్ అయిపోయింది. ఈ లోపల నేను జాండీస్ తగ్గించుకున్నాను. జాండీస్ తగ్గించుకోగానే ఆమె ఏం చేసింది, ఆమె నా దగ్గరకు వచ్చేసి నా కాళ్ళ మీద పడ్డది. సార్ నువ్వు మామూలు మనిషి కాదు, అసలు డాక్టర్లే భయపడతారు ఈ రోగానికి, అలాంటిది నువ్వు అన్నీ తగ్గించుకున్నావు, వేజ్ చెప్తా చేస్తా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా అంది. నేను వాలింటర్నే తిన్నా, పెట్టు ఏది పెడతావు పెట్టు అని అన్ని రకాల ఫుడ్స్ తిన్నాను జాండీస్ వచ్చినప్పుడు. సీనియర్ మాస్టర్స్ ఇంటికి వెళ్ళి భోజనం చేశా, పెట్టండి అని అందరికీ చూపించాను. ఆ జాండీస్ నేను డీల్ చేసే విధానం చూసి కనీసం 50 మంది ధ్యానంలోకి వచ్చారు. అప్పుడు ఆమె నా దగ్గర కూర్చుంది. కూర్చొని ఆమె ఏమంటుంది, సార్ ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళడం ఆ మందులు వాడడం వల్ల నాకు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అంది. ఓకే నాకు కావాల్సింది అది. ఆమె నా ముందర కూర్చొని ఆమె తినే వస్తువు చూసి ఆశ్చర్యపోయాను. ఏం తింటుందంటే గుట్కా తింటుంది. నాకు అర్థమైపోయింది, అమ్మ ఈమెకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందా అని. ఆమెను అడిగాను, ఏంటమ్మా ఏమో తింటున్నావు అని. సార్ నేను గుట్కా తింటున్నాను సార్ అని. మరి దీని గురించి డాక్టర్లు ఏం చెప్పారు అన్న. తింటే చచ్చిపోతారు అని చెప్పారు అంది. మరి నువ్వెందుకు ఆఫ్ చేయలే అని, తినకుంటే ఇప్పుడే చచ్చిపోతాను అంటుంది. ఎందుకు అని అడిగాను. సార్ నేను 30 ఏళ్ళని తింటున్నాను, ఒక కూలి పని చేసుకునే ఆవిడమే, నా శరీరంలో ఒక భాగమై కూర్చుంది, డాక్టర్లు చెప్పంగానే తినకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను కానీ పిచ్చిలేసిపోతుంది, నేను తినకుండా ఉండలేకపోతున్నాను అంది. నాకు కూడా కరెక్టే అనిపించింది. ఒకేసారి ఆపడం సాధ్యమా? సాధ్యం కాదు. ఇంకా ఆమె ఏమంటుందంటే, నేను గుట్కా తినకుండా ఉండలేను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను అంది. నా రోగాన్ని నువ్వు తగ్గించు అంది. అనుకున్నాను, అబ్బా ఏం కేసు దొరికిందిరా బాబు అని. ఈ రిజల్ట్ వచ్చిందా ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకున్నాను. ఇంకా ఆమెను నేను భయపెట్టదలుచుకోలే. ఆమెకి ఏం చెప్పానంటే, అమ్మా నువ్వు ఈ జన్మ తీసుకుందే గుట్కా తినడానికి, దంచిపడే అన్న, తిను అన్న, ఎంత తింటావో తిను, కానీ నేను చెప్పినట్టు అనుకోను తిను. నువ్వు అనుకున్నట్టు తింటే నేను క్యాన్సర్ వచ్చింది, నేను చెప్పినట్టు అనుకోను తిను. మై డియర్ గుట్కా నేను తింటున్నాను, ప్రేమతో తింటాను, నాకు మంచి వద్దు నా చెడు వద్దు, తింటాను కడుపులో ఉంటుంది బయటికి వెళ్ళిపోతుంది అని ఇలా అనుకోమని చెప్పాను తిన్నప్పుడల్లా. అలాగే క్యాన్సర్ శక్తిని, ఆ గడ్డ శక్తిని, ఆ నొప్పి శక్తులను అన్నింటినీ ప్రేమించు, నమ్మకాలు మార్చు, ధ్యానం చెయ్యి అని చెప్పాను. నా రూమ్ కిందనే ఉంటుంది కాబట్టి రోజు గైడ్ చేశాను. నేను చెప్పింది చెప్పినట్టు చేసింది, 2 నెలల్లో పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది, రోజు 10 గంటల కూలి పని చేసుకుంటోంది. చూడండి ఎంత అద్భుతమో. ఆమెకు మధ్య మధ్యలో నొప్పులు వచ్చేవి, సార్ సార్ అని నా రూమ్కి వచ్చేది. ఏంటమ్మా కూర్చో అనేవాడిని. సార్ నాకు నొప్పి లేస్తుంది సార్. నొప్పి లేవని, అక్కడ కాయ ఉందిగా, క్యాన్సర్ కాయ, ఆపరేషన్ చేసుకుంటుందిగా, చేసుకోని అన్న. ఆ నొప్పి వచ్చేది చంపడానికి కాదు, దేవుడికైనా మెంటలా ఎందుకు సృష్టి చేశాడు ఆ నొప్పి, అది ఆపరేషన్ చేసుకుంటోంది, చేసుకోని అన్న. సార్ నాకు భయమవుతోంది సార్ అంది. అంటే నేను అన్నాను, నీకు అమ్మాయి పుట్టిందా? పుట్టింది సార్? డెలివరీ టైంలో నొప్పులు వచ్చాయా? వచ్చాయి సార్. అంత నొప్పులు వేస్తుందా ఇప్పుడు అన్నాను. అంత లేవట్లేదు సార్ అంది. మరి అంత నొప్పి చంపనప్పుడు ఈ చిన్న చిన్న నొప్పులు ఎలా చంపుతాయి? నా మాటిను నేను చెప్పించేయన్నాను. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం అన్నాను. నేను ఎవరిని ఫోర్స్ చేయను. అంటే ఆమె అంది, లేదు సార్ నువ్వు చెప్పినట్టు చేస్తా అని అలాగే కూర్చుంది. ఒక 2 రోజులు కాగానే నొప్పులు మాయమైపోయాయి. ఇలా 2-3 సార్లు రాగానే ఆమె కూడా విశ్వాసం వచ్చేసింది. సో ఈ లోపల ఏం జరిగిందంటే, నేను ఒక 4-5 మంత్స్ బాగానే ఉంది. తర్వాత నేనేం చేశాను, ఇంకా నేను ధ్యాన ప్రచారానికి బయటికి వెళ్ళడం మొదలెట్టాను. వెళ్తూ ఆమెకు చెప్పాను, అమ్మా నేను ఇంకా బయటికి వెళ్తున్నాను, ఇది అందరికీ ప్రచారం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పాను. ఆమె భయపడ్డది. అమ్మా సార్ మళ్ళీ క్యాన్సర్ వస్తే అంది. అంటే నేను అన్నాను, వస్తే ఏంటి, వెల్కమ్ చెప్పు, ఫ్రెండ్షిప్ చెయ్యి, అంతే, ఏం కాదు అని చెప్పాను. కానీ ఆమె భయపడ్డది. నువ్వు కావాలి సార్ నాకు అంది. అంటే నేను అన్నాను, ఇది అందరికీ పంచాలిగా, అందుకే బయటికి వెళ్తున్నాను అని చెప్పాను. కానీ ఆమె భయం చూసి నాకు అనిపించింది, ఓకే ఆమెకు విశ్వాసం పెరగాలంటే మళ్ళీ 2-3 సార్లు ఆమె పర్సనల్గా డీల్ చేస్తే కానీ ఆమెకు విశ్వాసం రాదు అనిపించింది. ఎగ్జాక్ట్గా నేను ప్రచారం చేయడానికి వెళ్ళాను, 15 రోజులలో మళ్ళీ ఆమెకు క్యాన్సర్ గడ్డలు వచ్చాయి, 2 కాయలు. కాయలు రాగానే ఆమె భయపడ్డది, నేను లేనుగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే వాళ్ళు ఏం చేశారు, మందులు వాడాలి, ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్పారు. వాళ్ళకు వచ్చినా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, డాక్టర్లకు క్యాన్సర్ వచ్చినా అదే మందులు అదే వాడుతున్నారు. సో ఆమె ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అని చెప్పారో డాక్టర్లు భయపడి మళ్ళీ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను అన్నాను, నీకేమైనా మెంటలా, ఎందుకు వెళ్ళావు డాక్టర్ దగ్గరికి? వెళ్తే వాళ్ళు అదే చెప్తారు, నా మాటిను అదేం చంపదు, వెల్కమ్ చెప్పు, ఫ్రెండ్షిప్ చెయ్యి ఆ కాయతోటి, అదేం చంపదు అని చెప్పాను. ఆమె ఏమంది, సరే సార్ నువ్వు చెప్పినట్టు చేస్తా అని నా మాట వింది, ఫ్రెండ్షిప్ చేసింది. మరి గుట్కా తింటున్నావా అని అడిగాను. తింటున్నాను సార్ అని. ఆ తిను అన్న. నేను చెప్పింది చెప్పినట్టు చేసింది. 15 డేస్లో 2 కాయలు మాయమైపోయినాయి. చూడండి ఎంత అద్భుతమో. గుట్కా తింటున్నా కాయలు మాయం. మళ్ళీ తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ కాయ వచ్చింది, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తే మళ్ళీ మాయం. చూడండి ఎంత అద్భుతమో. గుట్కా తింటేనే క్యాన్సర్ వచ్చింది, అదే గుట్కా అదే క్యాన్సర్ నా దగ్గరికి రాగానే నేనేం చేశా, జస్ట్ ప్రేమ అనే కాన్సెప్ట్ చెప్పా, ప్రేమతోటి ఏదైనా సాధించవచ్చు అని చెప్పాను. చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయో. కొరుకుతుందండి చెదల్లాగా అది క్యాన్సర్, కానీ ఇక్కడ మాత్రం ఈ కేసులో ఎంత అద్భుతంగా సాయం చేస్తుందో చూడండి. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఎంతోమంది నన్ను విమర్శిస్తున్నారు, సార్ మీ క్లాస్ విన్నారంటే అందరు గుట్కాలు తినడం మొదలెడతారు సార్ అని ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మరి ఇది మీకు చెప్పాలా వద్దా? డాక్టర్లు అందరూ, సైంటిస్టులు గుట్కాలు తింటే చచ్చిపోతారని చెప్తున్నారు, అయినా తినేవాడు తింటూనే ఉన్నాడు. నేను చెప్పినంత మాత్రం తినకుండా ఉంటారా? తింటారా? వాళ్ళ ఇష్టం. కాబట్టి నీ చెప్పాలా వద్దా? మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఇక్కడ గుట్కా ప్రచారం చేయడానికి రాలేదు. నాకు గుట్కా కంపెనీ లేదు, నేనే తినట్లేదు, నాకే అలవాటు లేదు. ఇది చెప్పడానికి కారణము, ఆ గుట్కా తిన్నా క్యాన్సర్ తగ్గిపోయింది, ఈ ఉప్పు కారాలు ఏం చేస్తాయి, దంచిపడేయండి, తినండి, వచ్చిందే తినడానికి, ఎంత తింటారంత తినండి, ఎంజాయ్ చేయండి లైఫ్ను. మీకు కాన్ఫిడెన్స్ పెంచడానికే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అదే గుట్కా తింటే క్యాన్సర్ వచ్చింది, అదే గుట్కా అదే క్యాన్సర్ నా దగ్గరికి రాగానే జస్ట్ ప్రేమ. చూడండి ప్రేమలో ఎంత పవర్ ఉందో. సో ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నాను, నేను ఇక్కడ మిమ్మల్ని గుట్కా తినమని ఎంకరేజ్ చేయట్లే. ఇన్ కేసు అలవాటు ఉన్న వాళ్లకు, అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఒకేసారి ఆఫ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రేమతోడు తింటూ, ప్రేమతోడు సిగరెట్ తాగుతూ, హాయ్ సిగరెట్ నేను ప్రేమతోడు తాగుతున్నాను, ప్రేమతోడు తింటున్నాను, నాకు మంచి వద్దు చెడు వద్దు అనుకొని సిగరెట్ పీల్చండి లేదా గుట్కా తినండి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రేమిస్తూ ఆ గుట్కాకే ఆ సిగరెట్కే చెప్పండి మీ లోపల మీరు, మై డియర్ గుట్కా, మై డియర్ సిగరెట్, నేను తినకున్నా తాగకుండా ఉండగలగాలి, నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళు అని ఆ గుట్కాకే చెప్పండి, ఆ సిగరెట్ ఎనర్జీకే చెప్పండి మీ లోపల. ఎప్పుడైతే చెప్తారో మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా అది సిగరెట్ తాగినా తాగకున్నా గుట్కా తినకుండా ఉండగలుగుతారు. ఆమె రీసెంట్గా నాకు ఫోన్ చేసింది, సార్ ఇప్పుడు గుట్కా తింటే నాకు తినబుద్ధి కావట్లేదు అంది. రైట్, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసింది, ఇక వదిలేయని చెప్పా. సో న్యాచురల్గా అదే రిలీజ్ చేస్తుంది మీ లోపల, ఫోర్స్ చేయకండి, న్యాచురల్గా అదే తగ్గిపోతుంది, అదే మీకు తినకుండా ఉండగలుగుతారు. ధ్యానం చేస్తే ఈ ఆత్మశక్తి వచ్చేసి అది అవసరం లేకుండా, అడిక్షన్ లేకుండా చేసేస్తుంది. ఇది చెప్పాలా వద్దా ఈ కేసు మీకు? ఈ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్. ఎంతో మందికి ఆడవాళ్లకు క్యాన్సర్ వస్తున్నాయి, వాళ్ళు అడిగారు, సార్ మాకెందుకు క్యాన్సర్ వచ్చింది సార్, మాకేం అలవాటు లేవు కదా అనంది. నేను అన్నాను, అవును సిగరెట్ తాగితే కంటే సిగరెట్ పొగ పీలిస్తే క్యాన్సర్ వస్తుందని నన్ను నమ్ముతున్నాము, యద్భావంత అద్భుతి వచ్చేస్తుంది, చప్పుడేక మనం అందరం సిగరెట్ తాగేద్దాం, పీలిస్తే వస్తుంది అంటున్నారు, ఇంకెక్కువ పవర్ ఉంటుంది అంటున్నారు. ఎంతమందిని ఆపుతాం సిగరెట్ తాగకుండా? మరి అది పీలిస్తే క్యాన్సర్ వస్తుందని నమ్మేశాం. కాబట్టే నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి నమ్మకండి, ఇన్ కేసు ఎవరైనా మీ పక్కకు కూర్చొని సిగరెట్ తాగితే ఆ వాసన వస్తే ప్రేమతోటి పీల్చండి, కాతం అది బయటికి వెళ్ళిపోతుంది. న్యూట్రల్, నాకు మంచి వద్దు చెడు వద్దనుకొని పీల్చండి, ఆల్రెడీ గాల్లోకి వెళ్ళిపోయింది అది. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ నేను ఎంకరేజ్ చేయట్లేదు అందరినీ సిగరెట్ తాగమని లేదా గుట్కా తినమని, ఇది చాలా సెన్సిటివ్ విషయం, నాకు ఏమి అలవాటు లేవు. అల్టిమేట్ స్టేట్ ఏది తిన్నా తినకుండా ఉండగలగాలి, అది ఫైనల్, అడిక్షన్ లేకుండా ఉండాలి, అది ఫైనల్ స్టేజ్. సిగరెట్ మన చేతిలో ఉండాలి కానీ మనం సిగరెట్ చేతిలో ఉండొద్దు, గుట్కా మన చేతిలో ఉండాలి కానీ మనం గుట్కా చేతిలో ఉండొద్దు, ఇది ఫైనల్. సో ఇలా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నాకే తెలియదు అన్ని రిజల్ట్స్ వచ్చాయి, అన్ని రకాల రిజల్ట్స్ వచ్చాయి, ఆశ్చర్యపోతున్నాను నేనే. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్కు, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కు దీంట్లో సొల్యూషన్ ఉంది. మొండి పట్టు పట్టాలి, చంపలేం రోగాలను, ఇంపాసిబుల్, చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అందరు ఆల్మోస్ట్ అదే పని చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ ఆప్షన్ ఉపయోగించాలి, అదే ప్రేమ, అదే ఫ్రెండ్షిప్. సో ఇట్లా ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్లో. ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, అంటే ఒక భార్య భర్తల మధ్యలో గొడవలు, ఒకరిద్దరి మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి, అసలు ఈ సృష్టి ఎక్కడ జరుగుతోంది? సో దీని గురించి చెప్తాను. నాకు కూడా ప్రాబ్లం వస్తే తప్ప దాని గురించి ఆలోచించంగా, నాకు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం జరిగిందంటే నాకు ఒక అంకుల్ పరిచయం అయ్యాడు, ఆ అంకుల్ నాతోటి బాగానే ఉండేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఇద్దరం తిరిగేవాళ్ళం, కరోడ్పతి, ఎప్పుడైనా నాకు అవసరం వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆయన చుట్టూ తిరిగేవాడిని. ఆయన రోజు నా రూమ్కి వచ్చేవాడు, వచ్చేసి నన్ను తీసుకెళ్లేవాడు వాళ్ళ ఆఫీస్కు. నేను ఆయనకు ఎన్నో టెక్నిక్స్ చెప్పేవాడిని, బిజినెస్ టెక్నిక్స్, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఆయన స్వార్థం ఏంటి, నాతో నేను చెప్పినట్టు చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆయన నన్ను రోజు తీసుకెళ్తున్నాడు. నా స్వార్థం ఏంటి, ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే ఆయన ఇస్తాడు అనే ఆశతోటి నేను ఆయన చుట్టూ తిరుగుతున్నాను. సో ఎవడి స్వార్థం వాడిది. ఇలా కొన్ని రోజులు జరిగింది, ఆ క్యారెక్టర్ నాకు నచ్చకపోతుండే, అంకుల్ క్యారెక్టర్. ఆయన ఏంటంటే ఇంట్లో భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు, ఆ పనిచేసే వాళ్లకు సమయానికి డబ్బులు ఇవ్వడు, కానీ ఆయన మాత్రం రోజు ఈవినింగ్ తాగుతుంటాడు, అలాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు నచ్చకపోతుండే, బయటికి మాత్రం హీ అని మాట్లాడుతున్నాను, లోపల మాత్రం ఫుల్ తిట్టుకుంటున్నాను. సో అది నచ్చని విషయం, ఆయన క్యారెక్టర్, లోపల మాత్రం తిట్టుకుంటున్నాను. ఇలా జరుగుతుంది. కొన్ని రోజులు అయ్యాక ఏం జరిగిందంటే నేను ధ్యానాలకు వచ్చేసాను. ఈ ధ్యానంలోకి రాగానే ఏం జరిగింది, ఒకేసారి బ్రహ్మానందం యాక్టివేషన్ అయిపోయింది. ఇంకా నేను ఆయన దగ్గర పోవడం ఆపేశా. ఎప్పుడైతే ఆయన దగ్గర పోవడం ఆపేశానో ఆయన నా రూమ్కి రావడం మొదలెట్టాడు. వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఫుల్ డీప్లో ధ్యానం చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసేవాడు. ఇది నా సమస్య. ఒక మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మరి ఈ ప్రాబ్లం ఎలా డీల్ చేయాలి? ఒకరిద్దరి మధ్యలో గొడవలు, ఇది ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ ఏది జరిగినా నేను ఫస్ట్ అనుకునేది, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, ధ్యానంలోకి వచ్చాక నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ఇది ఎక్కడ జరుగుతుంది నా లోపల సృష్టి? అంతకుముందు అంకుల్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నా లోపల అంకుల్ వచ్చి డిస్టర్బ్ చేయాలని నా లోపలనే సృష్టి జరుగుతుందిగా, మరి ఎక్కడ జరుగుతుంది సృష్టి అని నా లోపల వెతకడం మొదలెట్టాను. నేను ఈ స్థితికి చేరడానికి కారణం నేను చేసింది ఒకటే ఒకటి, పర్ఫెక్ట్గా చేశాను. అదే నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నా అని నా లోపల వెతికాను. బయట వెతకలే, వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు అని బయట చూడకుండా నా లోపల వెతకడం మొదలెట్టాను. అని ఏం చేశాను, ఆ రోగాలను ప్రేమించినట్టే దీన్ని కూడా ప్రేమించడం మొదలెట్టాను. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే లోపల ఉన్నాయి, ప్రేమించా రిజల్ట్ వచ్చింది. కానీ బయట మనిషికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుందో నాకు అర్థం కాలేదు. సేమ్ అలాగే ప్రాబ్లం ఎందుకు వచ్చావు, ఏం నేర్చుకోవాలి దీని ద్వారా అని ఇలా అడుగుతూ ధ్యానం చేస్తూ వచ్చాను. ఇలా చేస్తూ చేస్తుంటే నాకు ఒక 2 మంత్స్ తర్వాత నాకు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, అరే ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ను మనం ద్వేషిస్తామో మన లోపల, ఆ క్యారెక్టర్ మనని ఇబ్బంది పెడుతుంది. అదే క్యారెక్టర్ను ఎప్పుడైతే మన లోపల ప్రేమిస్తామో ఆ సమస్య మాయమైపోతుంది అని నా లోపల నుంచి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాను, బయటికి మాత్రం ఈ అని యాక్షన్ చేస్తున్నాను, లోపల మాత్రం ఫుల్గా ఆయనను ద్వేషిస్తున్నాను. సో లోపల ద్వేషించడం అన్న ద్వేషం బయటికి వెళ్ళిపోతుంది, ప్రేమిస్తే ప్రేమ బయటికి వెళ్తుంది అని నాకు తెలిసింది. అప్పుడు నేను ఆ అంకుల్ క్యారెక్టర్ను ఫుల్గా ప్రేమించడం మొదలెట్టాను. నా లోపల, మై డియర్ అంకుల్ క్యారెక్టర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇన్ని రోజులు నేను ద్వేషించాను తిట్టుకున్నాను, నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు డబ్బు సంపాదించడం అంటే ఏంటో రీసెర్చ్ చేస్తున్నావు, దీంట్లో భాగంగా నీ భార్య పిల్లలను కూడా సరిగా పట్టించుకో, ఎస్ ఈ క్యారెక్టర్ను యాజ్ ఇట్ ఈస్గా ప్రేమిస్తున్నాను అని నా లోపల ఫుల్గా ప్రేమించాను. విచిత్రంగా అప్పటి నుంచి ఆయన నా రూమ్కు రాలేదు. ఇప్పటి వరకు నేనే ఆశ్చర్యపోయాను, నా లోపల ప్రేమిస్తే బయట మారిపోయింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి నేనేం చేశానంటే, ఇంకా ఏ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెడుతుంటే ఆ క్యారెక్టర్ని ఫుల్గా నా లోపల ప్రేమించేశాను. ఆశ్చర్యకరంగా బయట కూడా రిజల్ట్ మారడం మొదలెట్టింది, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడం మొదలెట్టారు. నేనే ఆశ్చర్యపోయా, నా లోపల ప్రేమిస్తే బయట మారిపోతుంది, ఇదేంటారు బాబో, నేనే ఆశ్చర్యపోయాను. చూడండి జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత తేడా ఉంటుంది. అజ్ఞాని ఏం చేస్తాడు, సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంది, వాడేం చేస్తాడు, ఏయ్ అంకుల్ నా రూమ్కి రాకు అని ఇలా తిడతాడు, ముఖాలు చూసుకోలేని పరిస్థితి. అలాంటిది జ్ఞాన దృష్టిలో నేనేం చేశాను, ఆత్మజ్ఞానం వస్తే జస్ట్ నా లోపల ప్రేమించాను, బయట మారిపోయింది రిజల్ట్. ఎప్పుడైనా అంకుల్ కనబడితే హాయ్ అంకుల్ బాగున్నారా అని మాట్లాడగలుగుతాను, నా ప్రాబ్లం క్లియర్. చూడండి ఎంత అద్భుతమో. ఎప్పుడైతే ఇలా నాకు రిజల్ట్స్ వచ్చాయో అంటే సృష్టి నా లోపలనే జరుగుతోందిగా. నా లోపల ద్వేషిస్తే ద్వేషం వెళ్తోంది, ప్రేమిస్తే ఫ్రెండ్స్ అయిపోతున్నారు. అంటే క్రియేషన్ నా లోపల జరుగుతోందిగా. అప్పుడు నా లోపల ఆత్మను అడిగాను, నా లోపల క్వశ్చన్ వేసుకున్నా, ఎందుకు మై డియర్ ఆత్మ నా జీవితంలో పడని మనుషులను సృష్టి చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని నా లోపల క్వశ్చన్ వేసా. అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అని వచ్చింది. అంటే ఏంటి, తమోగుణం రజోగుణం సత్వగుణం అయినాకనే నిర్గుణ స్థితికి చేరతాం. ఎవరమైనా తమోగుణం రజోగుణం సత్వగుణం ఎత్తవలసిందే, ఎత్తాకనే నిర్గుణ స్థితికి వస్తారు, వేరే మార్గం లేదు. మరి తమోగుణంలో మనం ఎలాంటి పనులు చేస్తాం, కుంభకర్ణులు లాంటి జన్మలు ఎత్తుతాం, తినడం తాగడం పడుకోవడం ఇలాంటి పనులే, ఎవరి గురించి పట్టించుకోం, ఇది తమోగుణం వాళ్ళు చేసే పని. తర్వాత రజోగుణంకి వస్తాం, రజోగుణంలో రావణాసురం లాంటి పనులు చేస్తాం, అంటే హత్యలు చేయడం, చంపడం, చావడం, వేష జన్మలు, అన్ని రకాల రఫ్ క్యారెక్టర్స్, ఆడజన్మలు మొగ జన్మలు ఎత్తుతాం. ఎత్తాక సత్వగుణంకి వస్తాం, సత్వగుణంలో విభీషణ లాంటి జన్మలు అంటే మంచి జన్మలు ఎత్తుతాం, సాఫ్ట్ క్యారెక్టర్స్. సో ఈ 3 రకాల జన్మలు ఎత్తాకనే 4వ స్థితికి వస్తాం, అదే నిర్గుణ స్థితి. సో నేను నిర్గుణ స్థితిలో ఉన్న మాస్టర్ను, మీరు కూడా నిర్గుణ స్థితికి ఎలా చేరాలో చెప్తున్నాను. అంటే తమోగుణం రజోగుణం సత్వగుణం అయిన వాళ్లే ఈ కాన్సెప్ట్కు ఎలిజిబుల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సత్వగుణంలో ఉంటూ రజోగుణాన్ని తమోగుణాన్ని ద్వేషిస్తున్నాం. అంటే 4th క్లాస్కి వస్తూ చీ అనవసరంగా 1st క్లాస్ చదివా, చీ అనవసరంగా 2nd క్లాస్ చదివా అని ద్వేషిస్తున్నట్టు. 1st క్లాస్ ద్వేషిస్తే, 1st క్లాస్ని చంపితే 4th క్లాస్కి వస్తామా? ఆ నాలెడ్జ్ డిలీట్ చేస్తే 4th క్లాస్ చదవగలుగుతామా? కాబట్టి అక్కడి నుంచే ఇక్కడికి వచ్చి వాటిని ద్వేషిస్తున్నాం. ఆ జ్ఞానంతోటే ముందుకెళ్లాలి, కానీ దాన్ని ద్వేషిస్తూ ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది, మనకు నచ్చని క్యారెక్టర్స్ను మన జీవితంలో సృష్టి చేసి ప్రేమించేంత వరకు ఇబ్బంది పెడుతుంది. ప్రేమించంగానే రిజల్ట్ మాయం. మన లోపలనే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం గత జన్మలలో ఎత్తిన క్యారెక్టర్స్ అన్నీ మన లోపల ఉన్నాయి. అవన్నీ ఫైటింగ్ చేసుకుంటున్నాయి లోపల. లోపల ఫైటింగ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా బయట మనం అదే చూస్తున్నాం. అవుటర్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్. మన లోపల ఎలా ఉంటే మన బయట అలాగే జరుగుతుంది. సో బయటను బట్టి మన లోపల ఏముందో తెలుసుకొని మన లోపల మనం ప్రేమించాలి ఆ క్యారెక్టర్స్ను. ఎప్పుడైతే మన లోపల ప్రేమిస్తామో ఆటోమేటిక్గా బయట మారిపోతుంది. ఆ శక్తులు అన్నీ కలవాలి. మంచి గుణాలు చెడు గుణాలు రెండు కలిస్తేనే నిర్గుణం స్థితికి చేరుతాం. సో ఎప్పుడైతే ఇది తెలుసుకున్నానో నేనేం చేశానంటే ఇంకా అందరికీ చెప్పడం మొదలెట్టాను. నాకే రిజల్ట్స్ వస్తాయా, ఇవి అందరికీ వస్తాయా అని అందరికీ చెప్పడం మొదలెట్టాను. చెప్తుంటే ఒక రెండు మూడు రిజల్ట్స్ చెప్తాను. నేను నిజామాబాద్కి వెళ్ళాను పత్రిసార్ ఊరికి. వెళ్ళాక అక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్పాను. చెప్తే ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది. ఆమె ఏమంది అంటే, సార్ నువ్వు బాగానే ఉంది నువ్వు చెప్తున్నావు, నా భర్త నన్ను వదిలేశాడు, నువ్వు చెప్పినట్టు చేస్తే నా భర్త నా దగ్గరకు వస్తాడా సార్ అని అడిగింది. మూడేండ్లు అయిందట ఆ భర్త వదిలేసి. ఫోన్ చేస్తే కనీసం ఫోన్లో మాట్లాడట్లేదట. 15 డేస్లో కోర్టులో కేసు ఉందట, విడాకుల కేసు. ఒక షాడిస్ట్ మెంటాలిటీ ఆ భర్త. నువ్వు చెప్పినట్టు చేస్తే నా భర్త నా దగ్గరకు వస్తాడా అని అడిగింది. అంటే నేను ఊరుకుంటానా? నా దగ్గర ఇంపాసిబుల్ అనే పదానికి అర్థమే లేదు. ఏదైనా సాధ్యం నేను చెప్పించేయా. నన్ను ఏం చెప్పానంటే, అమ్మా నువ్వు గత జన్మ ఎత్తావు, గత జన్మలో మగవాడి జన్మ ఎత్తి నీ భార్యని ఇష్టం వచ్చినట్టు కొట్టావు, ఇలాగే షాడిస్ట్ క్యారెక్టర్ ఎత్తావు, పైకి వెళ్ళావు, చూసుకున్నావు, చూసుకొని అయ్యో నేను పాపం చేశా పాపం చేశా కర్మ సిద్ధాంతం నమ్మావుగా. ఏం చేశావు? మరి పాప పరిహారం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ జన్మ ఎత్తి పడితే తప్ప పాప పరిహారం కాదు అని అనుకున్నావు. ఇంకో జన్మ ఎత్తావు, ఇప్పుడు పడుతున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయంటే, కర్మను అనుభవించాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం దాటి ముందుకెళ్ళిపో. జస్ట్ ఆ క్యారెక్టర్ను ఫుల్గా ప్రేమించు నీ లోపల. నేను గత జన్మలో ఎత్తిన క్యారెక్టర్ను ప్రేమించు. ఇక్కడ ప్రేమించవలసింది నీ భర్తను కాదు, ఆ క్యారెక్టర్ను కాదు. నువ్వు గత జన్మలో ఎత్తిన ఆ షాడిస్ట్ క్యారెక్టర్ను నీ లోపల ప్రేమించు. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో, చూడు ఏం జరుగుతుందో అన్నాను. ఆమె 2 రోజులు చేసింది. 3వ రోజు నా దగ్గరకు వచ్చి, సార్ ఇంకా రిజల్ట్ రాలి సార్ అంది. అంటే నేను అన్నాను, ఓపిక పట్టమ్మా ఆగు, అయ్యో 2 రోజులైందిగా అని చెప్పి, ఇంతకేం చేస్తున్నావు అన్నా. సార్ రోజు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నా సార్, నా లోపల 2 డేస్ అదే చేశా, మై డియర్ షాడిస్ట్ క్యారెక్టర్ అని ప్రేమిస్తూనే ఉన్నాను సార్ అంది. అమ్మా ప్రేమిస్తే రిజల్ట్ రాదు, ధ్యానం కూడా చేయాలి, ధ్యానం చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది, ఆ ఎనర్జీస్ వర్కౌట్ అవుతాయి అని చెప్పాను. ఇంకా ఆమెకేం చెప్పానంటే, నీ భర్త ఇబ్బంది పెట్టిన క్షణాలు గుర్తు చేసుకోమని చెప్పాను. ఏడిపోస్తే ఏడు, బాధ వస్తే పడు అన్నాను. వెనకటి వాళ్ళు అంటారుగా బాధ చెప్పుకుంటే పోతుందని. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ లోపల ప్రేమించమని చెప్పా. నీ లోపల గుర్తు చేసుకో, ఏడిపోస్తే ఏడుమన్నా. ఒక రూమ్లో కూర్చొని ఏడు, బయట ఏడ్చావా మెంటల్ ఆసుపత్రిలో వేస్తారు, ఏం లేదు, దీనికి ఏమైనా పిచ్చి లేచింది అనుకుంటారు. మాట్లాడాల్సింది నీ లోపల మాట్లాడుకో, నీ లోపల ప్రేమించు, గుర్తు చేసుకో, ఏడిపోస్తే ఏడు అన్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేసింది. 3 రోజులు ఏడ్చిందట, భరించలేనంత ఏడిపొచ్చిందట, ఫుల్గా ఏడ్చేసింది. 1 వారం రోజుల తర్వాత ఫోన్ రానే వచ్చింది అక్కడి నుంచి. నేను చెప్పా నీకు ఫోన్ వస్తుంది నువ్వు కూర్చో అన్నాను. వాడు ఫోన్ చేసి అన్నాడట, నేను చూడక నేను ఉండలేని పాట పాడాడట, సారీయే నేను తప్పు చేశానే, నేను అనవసరంగా నేను దూరం చేశాను, నేను కూడా ఒక్కడనే ఉన్నానే, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తా అని చెప్పాడట. ఆమె ఆశ్చర్యపోయిందట, ఆ అంటే నోటు తెలుసుకుంటూనే విందట. ఎప్పుడు ఫోన్ చేయలేదు 3 ఇయర్స్లో అలాంటిది. చూడండి ఎంత అద్భుతమో. ఆమె తెల్లవారి నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ వచ్చింది సార్ ఫోన్ అని. అందరు అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, శ్రీధర్కు థ్యాంక్స్ చెప్పు అని అన్నారు, కాలు మొక్కు అన్నారు. నేను అన్నాను, తిట్టా, నేనేం చేశా ఇక్కడ, నాకెందుకు ఇస్తావు క్రెడిట్? నువ్వు సాధించావు, నీకు నువ్వే క్రెడిట్ ఇచ్చుకో. నీ శరీరానికి, నీ మనసుకు, నీ ఆత్మకు, బుద్ధికి, నెగిటివ్ పాజిటివ్ అన్నిటికీ క్రియేటివ్. దేవుడికి ఏ దేవుడికి ఇవ్వకు. ఏ దేవుడికైనా ఇచ్చావా కథం, నీ ఆత్మ నిద్రపోతుంది మళ్ళీ. వాడికి ఇచ్చావుగా క్రియేట్, ఇక వాడే చూసుకుంటాడు పో అని ఆత్మ నిద్రపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి నీకు నువ్వే క్రియేట్ ఇచ్చుకో అని చెప్పాను. ఆమె అంది, సార్ నువ్వు చెప్తే నేను నమ్మలే సార్ అంది. నాకు తెలుసు మీరు నమ్మరు, వీటికైనా మెండల నా లోపల ప్రేమిస్తే బయట ఎట్లా మారిపోతుంది అనుకుంటారని కూడా నాకు తెలుసు. అయినా కానీ నేను చెప్తాను, విత్తనం వేయడం నా ఉద్దేశం అంతే అని చెప్పాను. చూడండి ఎంత అద్భుతమో. నమ్మనే నమ్మలే, నువ్వు నమ్మవని కూడా నాకు తెలుసు, జస్ట్ ప్రేమించాను. నా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. నేనే ఆశ్చర్యపోయాను, నా లోపల ప్రేమిస్తే బయట మారిపోవడం. ఎంతోమంది ఎవరి లోపల వాళ్ళు ప్రేమిస్తున్నారో ఆటోమేటిక్గా బయట ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఇదే కాకుండా నేను తిరుపతికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా క్లాస్ విని ఆమె క్వశ్చన్ ఏమి ఇస్తుందంటే, సార్, నా వెహికల్ దొంగలు ఎత్తుకెళ్లారు, నువ్వు చెప్పినట్టు చేస్తే నా వెహికల్ నాకు దొరుకుతుందా సార్ అంది. అంటే నేను అన్నాను, ఏదైనా సాధ్యం చెయ్యి, నేను చెప్పింది చేయన్నాను. ఏం చెప్పానో తెలుసా, ఆశ్చర్యపోతారు, ఇలాంటి సొల్యూషన్ ఎవడు చెప్పాడు. ఏం చెప్పానంటే, దొంగ నా కొడుకు అని తిడతావు దొంగను, నీ లోపలనే ఆ దొంగ ఎనర్జీ ఉంది, నువ్వు కూడా గత జన్మలో దొంగ పని చేశావు, ఆ దొంగ ఎనర్జీ ఇంకో వెహికల్ పోయి ఎలా చేసింది, కాబట్టి నువ్వేం చెయ్యి, నీ లోపల ఆ దొంగ క్యారెక్టర్ని ఫుల్గా ప్రేమించు. మై డియర్ దొంగ క్యారెక్టర్, నేను గత జన్మలో ఈ క్యారెక్టర్ ఎత్తాను, నేను ఇన్ని రోజులు ద్వేషించాను, పాపంగా భావించాను, ఇప్పటి నుంచి నేను దీన్ని దివ్యంగా భావిస్తాను, నీ సహాయం లేదే నేను నిర్గుణస్థితికి చేరలేను, కాబట్టి నువ్వు నా లోపల కలిసిపో, నీ సహాయం లేదే నేను ముందుకు పోలేను, నాకు నీ పట్ల ప్రేమ పుట్టేలా చెయ్యి, ఇలా అనుకొని ధ్యానం చేయమని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టు చేసింది. విచిత్రంగా నేనే ఆశ్చర్యపోయాను, నాకు కూడా ఇలాంటి సంఘటన జరగలేదుగా, ఆ సమస్య రాలే. కానీ విచిత్రంగా ఏం జరిగిందంటే, వారం రోజులలో వెహికల్ దొరికిపోయింది. తిరుపతిలో వెహికల్ పోతే పులివెందుల్లో వెహికల్ దొరికింది. పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట, సార్ నాకు మీ వెహికలేనా సార్, మీ వెహికల్ దొరికిందని చెప్పారట. చూడండి ఎంత అద్భుతమో, 1 వీక్లో వెహికల్ దొరికింది. మన లోపల ప్రేమిస్తే బయట రిజల్ట్ మారిపోతుంది. అది జీవితం అంటే, ఒక క్రియేటర్ ఉండే స్టేట్ ఇదే. జస్ట్ లోపల అనుకుంటాడు, బయట రిజల్ట్ మారిపోతుంది. అది జీవితం అంటే. మీరందరూ కూడా చేసి చూడండి, నా మాట వినండి, నమ్మకండి, చేసి చూడండి, మీకే తెలుస్తుంది, మీకే రిజల్ట్స్ వస్తాయి, మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ పట్ల మీకు. ఇలా ఎన్నో రిజల్ట్స్, ఎంతో మందికి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇవి మర్చిపో 2 చెప్తున్నాను మీకు. సో ఇది జీవితం, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే కాకుండా డబ్బు పరంగా కూడా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్లో. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా క్లయింట్స్ అరౌండ్ 40-50 మెంబర్సే ఉన్నారు. అలాంటిది నేను రీసెంట్గా ప్రాక్టీస్ క్లోజ్ చేసినప్పుడు నా క్లయింట్స్ అరౌండ్ 300 మెంబర్స్కి వచ్చారు క్లయింట్స్. అది కూడా నేను 2-3 అవర్సే ప్రాక్టీస్కి పెట్టుకున్నాను, మిగతా అంతా ఈ ధ్యానంకే, ఈ ధ్యానం రీసెర్చ్కే పెట్టుకున్నాను. బికాజ్ నా ఫ్యూచర్ అంతా ఈ ధ్యానమే అని నాకు తెలుసు. నేను మాస్టర్ని అయిపోతాను, ఇది అందరికీ పంచాలి, అదే నా ఫ్యూచర్ అని నాకు తెలుసు. అలా 3 అవర్స్ నేను ప్రాక్టీస్ పెట్టుకుంటేనే 300 మెంబర్స్ క్లయింట్స్ అయ్యారు. బ్లడ్ బ్యాంక్స్, వైన్ షాప్స్, ఎంతోమంది క్లయింట్స్ నాకు జమ అయ్యారు. బీదరికాన్ని, నా లోపల ఉన్న డబ్బు సమస్యను ఫ్రెండ్షిప్ చేస్తూ నన్ను డబ్బు వైపు తీసుకెళ్ళు, నాకు డబ్బు వచ్చేలా చేయి, ఇలా అనుకున్నాను, ఫ్రెండ్షిప్ చేశాను, ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వచ్చాయి. రోజు రోజు డబ్బు రాగానే టాప్ అని ఖర్చు పెట్టి కూర్చునేవాడిని, చూస్తా డబ్బు వస్తుందా లేదా అని. డబ్బు మీద ఎంతో రీసెర్చ్ చేశాను. ఫస్ట్లో 1-2 సార్లు అడగాల్సి వచ్చింది ఇంకొకరిని, బికాజ్ డబ్బు ఇంకొకరిని అప్పు అడగడాన్ని ద్వేషించా కాబట్టి అడగాల్సి వచ్చింది. ఎప్పుడైతే దాన్ని ప్రేమించానో ఇంకా అడగాల్సిన అవసరం రాలేదు. నాకు రెంట్ కట్టాల్సి వచ్చేది, నా జేబులో డబ్బు ఉండకపోతుండే, లోపల అనుకునేవాడిని నేను, రేపు రెంట్ కట్టాలి, నాకు డబ్బులు రావాలి, ఇట్లా అనుకొని ధ్యానం చేసేవాడిని. ఆటోమేటిక్గా క్లయింట్స్ వచ్చేవాళ్ళు పని చేసుకుని డబ్బులు ఇచ్చిపోయేవారు. చాలాసార్లు క్లయింట్స్ వచ్చి పని చేసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నా లోపల క్వశ్చన్ వేసేవాను, అంటే క్లయింట్ రావాలి, పని చేసుకోవాలి, డబ్బులు ఇవ్వదు అనే క్రియేషన్ నా లోపల జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అని నా లోపల తెలుసుకొని జస్ట్ నా లోపల మార్చేవాని. ఆ క్యారెక్టర్, ఎవరైతే నాకు డబ్బులు ఇవ్వలేదో ఆ క్యారెక్టర్ను ప్రేమించేవాని. విచిత్రంగా తెల్లవారి వాళ్లే వచ్చి డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు ఫోన్ చేసి. మరి నేనే ఆశ్చర్యపోయాను, ఇదేం జీవితం బాబోయ్, నా లోపల అనుకుంటే బయట మారిపోతుంది. ఒక్కొక్కరు డబ్బు కలెక్షన్ చేయడానికి కొట్టుకుంటున్నారు. అలాంటిది నేను జస్ట్ నా లోపల ప్రేమిస్తే బయట రిజల్ట్ మారిపోతాను. సో ఇట్లా డబ్బు పరంగా కూడా ఎంతో అద్భుతమైన, ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంఘటన జరిగాయి. సో ఇట్లా ఈ కాన్సెప్ట్లో నాట్ ఓన్లీ ఆరోగ్యం, రిలేషన్షిప్ ఇష్యూస్, డబ్బు పరంగా అన్ని రకాల సమస్యలకు సొల్యూషన్ ఉన్నాయి. ఇప్పుడు నేను దేవుడి తత్వం గురించి చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈస్ గాడ్? ఆయన అసలు మనకు సహాయం చేస్తాడా చేయడా? నా అనుభవ జ్ఞానాన్ని చెప్తాను. నేను ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో పుట్టాను. విపరీతమైన భక్తి దేవుడంటే, రోజు పూజ చేసేవాడిని, అభిషేకాలు చేసేవాడిని. ఇంకా విష్ణుమూర్తి వచ్చేస్తాడు వచ్చేస్తాడు, నాకు ముక్తి ఇచ్చేస్తాడని ఎన్నోసార్లు వెయిట్ చేశాను. ప్రతిసారి నాకు దెబ్బ మీద దెబ్బ పడ్డది, ఏ విష్ణుమూర్తి రాలేదు. అలా అంత భక్తి ఉన్న నాకు ఏం జరిగిందంటే ఆస్త్మా వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆయాసం వచ్చిందో నాకు దేవుడి పట్ల డౌట్ వచ్చేసింది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు సమస్య మీద సమస్య, దెబ్బ మీద దెబ్బ ఎప్పుడైతే ఇలా పడ్డదో నాకు దేవుడి పట్ల విపరీతమైన కోపం వచ్చేసింది. ఇంకా తిట్టేశాను, ఇష్టం వచ్చినట్టు తిట్టాను. అవన్నీ చెప్తే ఆశ్చర్యపోతారు, అన్ని రకాల తిట్లు తిట్టాను. నీకేమైనా మెంటలా? అరే దేవుడా దేవుడా, 1 కోటి రూపాయలు మెంట ఇచ్చేస్తే పని అయిపోతుందిగా, ఎందుకు ఇవ్వవు? దేవుడా దేవుడా, అనారోగ్యాన్ని తగ్గించమంటే తగ్గిస్తే ఎందుకు ఇవ్వవు? నీ దగ్గర అన్ని శక్తి ఉన్నాయిగా అని నా కోపం వచ్చేది దేవుడి పట్ల. మెంటల్లాగా అయిపోయాను, డిప్రెషన్లో పడిపోయినాను. గుడి ముందర నుంచి పోయేవాడిని, అరే హనుమంతుడా నేను మొక్కరా చంపేయి అనేవాడిని. ఎందుకంటే నా అంతటి నేను ఆత్మహత్య చేసుకొని పోతే పాపం, అదే దేవుడు చంపేస్తే ముక్తి వచ్చేస్తుంది, ఇలా అనుకునేవాడిని. ఇలా అనుకుంటూ ఆ కోపంతో విపరీతమైన కోపం వచ్చేసింది దేవుడి పట్ల. ఇంతమంది చేస్తున్నారు, ఎందుకు నువ్వు ఏం చేయవు, ఎందుకు అలా కూర్చున్నావు అని ఇలా తిట్టేవాడిని. ఇలా తిడుతూ ఆఖరికి ధ్యానంలోకి వచ్చేసాను. ఈ ధ్యానంలోకి రాగానే ఏం జరిగిందంటే నాకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం మొదలెట్టాయి. ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ వచ్చాయో నాకు ఇంకా దేవుడి పట్ల కోపం వచ్చేసింది. అనుకున్నాను, ఇప్పుడు చెప్తాను ఈ సంగతి, ఈ కాన్సెప్ట్ తెలుసుకొని ఇది వరల్డ్ వైడ్గా అందరికీ ప్రచారం చేస్తా, ఎవ్వరు కూడా మొక్కకుండా చేస్తా, నాకు ఇవ్వవా, నన్ను అనవసరంగా కష్టపెడతావని సంగతి చెప్తా అని ఇట్లా అనుకునేవాడిని. నా లోపల ఫుల్ కోపం పెరిగింది. నర నారాయణుల మధ్య యుద్ధమే జరిగింది. నేను నరుణ్ణి, ఆయన నారాయణుడు, నాకు ఇవ్వవా అని ఇట్లా దేవుడి పట్ల కోపంతో నేను ఈ సాధన చేశాను, మొండి సాధన. ఇలా చేస్తూ వచ్చాను, అన్నిటిని ప్రేమిస్తున్నా, ప్రేమ మాయమైపోయినా, కానీ దేవుళ్ళ మీద మాత్రం కోపం పోలేదు నాకు. ఒక 2 ఇయర్స్ జరిగింది, అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చాయి. ఒక 2 ఇయర్స్ తర్వాత ఒకరోజు నాకు నా లోపల నుంచి మెసేజ్లు రావడం మొదలెట్టాయి. ఇండిపెండెంట్ అయిపోయినా, ఆశ్చర్యపోతున్నా, ఒక్కొక్కరికి రిజల్ట్స్ రావట్లేదు, కొట్టుకొని చేస్తున్నారు. ఈ ఆరోగ్యాన్ని తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి తెలియక, సమస్యలను ఎలా డీల్ చేయాలో తెలియక, కానీ నాకు మాత్రం జస్ట్ నా లోపల ప్రేమిస్తేనే బయట రిజల్ట్స్ వస్తున్నాయి. అర్థమైపోయింది నా సీన్ ఏందో, నా స్టేజ్ ఏంటో. అప్పుడు ఒకరోజు నా లోపల నుంచి మెసేజ్ రావడం మొదలెట్టాయి, రై నువ్వు ఈ స్థితికి ఎలా వచ్చావు అని నా లోపల నుంచి వచ్చింది. నేను అన్నాను, నా అంతటి నేను కష్టపడి సాధన చేసి ఈ స్థితికి వచ్చాను అన్నాను. ఇంకా చెప్పరా, ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు. నా లోపల నుంచి వచ్చిన మెసేజ్ ఏంటో తెలుసా, అరే ఏ దేవుడు సహాయం చేయకపోవడం వల్లనే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను, ఆ దేవుడు సహాయం చేయకపోతే నేను ఈ స్థితికి రావడం ఏంటి అని అన్నాను. అరే భూమి మీద అందరూ ఎందుకు మొక్కుతున్నారా దేవుణ్ణి? ఎప్పుడో ఏదో ఒకసారి మొక్కారు, రిజల్ట్స్ వచ్చాయి, ఇక పట్టుకొని కూర్చున్నారు. ప్రతి దానికి దేవుడా 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 అని మొక్కుతున్నారు. కానీ మీకు ఈ జన్మలో ఒక్క కోరిక కూడా తీరలేదు, కనీసం మీరు అందరూ కలిసి తిరుపతి కూడా పోలేదు. మరి నీకు కూడా ఆ దేవుడు సహాయం చేసింటే నీ పరిస్థితి కూడా అడుక్కునే బతికేది, ఇంత ఇండిపెండెంట్ అయ్యేవాడిగా. కాబట్టే ఆ దేవుడు నీకు సహాయం చేయలేదు. దయచేసి ఆ దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకో. ఆయనకు నీ పట్ల కోపం లేదు, నువ్వు పాపివి కాదు, నువ్వు అజ్ఞాని కాదు, జస్ట్ నిన్ను ఇండిపెండెంట్గా చూడాలనుకున్నాడు, అందుకే సహాయం చేయలేదు ఆ తండ్రి, ఆ దేవుడు. దయచేసి ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకో అని వచ్చేసింది. నాకు ఒక్కొక్క రిజల్ట్ వస్తుంటే ఎగిరి గంతులేసేవాడిని, డ్యాన్సులు చేసేవాడిని. ఎవరికైనా చెప్తే పిచ్చోళ్ళు అంటున్నారు, ఇంకా వీళ్ళకి చెప్పేదేంటి అని ఇంకా మ్యూజిక్లు పెట్టుకుని డ్యాన్సులే డ్యాన్సులు. నా లోపల నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, అరే నువ్వు ఒక్కొక్క రిజల్ట్ వస్తూ డ్యాన్సులు చేస్తుంటే ఆ దేవుళ్ళు నిన్నే చూసి ఆనందపడ్డారా, వాళ్ళు కూడా ఎగిరి గంతులేశారా, అంత ప్రేమ ఉంది రా తండ్రికి ఆ దేవుళ్ళకి నీ పట్ల, అడిగేవాళ్ళని చూడని కూడా చూడలే, చేయి ఇంకా అడుకునే బతికే అని నిన్నే చూసి ఆనందపడ్డారు, కనీసం ఈ కొడుకన్నా ఇండిపెండెంట్ అవుతాడా, శ్రీధర్ అన్న ఇండిపెండెంట్ అవుతాడా అని చూసారా, అంత ప్రేమ ఉంది, దయచేసి ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకో, ఆ దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకో అని వచ్చింది. అంత ప్రేమ ఉంది అని వచ్చింది. అప్పుడు నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. నేనే కాన్సెప్ట్ సూటబులా, నేనే ఇండిపెండెంట్ అవ్వడానికి సూటబులా, అందుకే ఆ తండ్రి సహాయం చేయలేదా అని నాకు ఎంతో ఆనందం వచ్చేసింది. కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం చెప్పాను, థ్యాంక్ యూ మై డియర్ గాడ్ ఫర్ నాట్ సపోర్టింగ్. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎస్ మీరు సహాయం చేయకపోవడం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. దయచేసి నేను ఎంత కష్టంలో ఉన్నా నాకు సహాయం చేయకండి, నా అంతటి నేను సాధిస్తా, అప్పుడే నాకు బ్రహ్మానందం. నువ్విస్తే నాకు కొంతే ఆనందం, కానీ నా అంతటి నేను సాధిస్తే నాకు బ్రహ్మానందం. కాబట్టి దయచేసి సహాయం చేయకండి అని నేను అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, దాని ద్వారా ఈ మెసేజ్ ద్వారా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, సహాయం చేయకపోవడమే అన్నిటికంటే పెద్ద సహాయం. ఎప్పుడైతే మనం సహాయం చేస్తూ పోతామో ఎప్పుడు వాడు అడుగుతూనే ఉంటాడు, కానీ వాడి కాళ్ళ మీద వాడు నిలబడాడు ఎవరు కూడా. ఒక అడుక్కునేవాడికి సహాయం చేయండి, రోజు అడుక్కుంటూనే ఉంటాడు వాడు. ఎప్పుడైతే మీరు వేయడం ఆపేస్తారో, సహాయం చేయడం ఆపేస్తాడో, వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. దేవుడు కూడా అంతే. అప్పుడు నేను అడిగాను నా లోపల మెసేజ్, మరి నేను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాగా, బండ బూతులు తిట్టా, మీ కోపం రాలేదా అని అడిగాను. అంటే నా లోపల నుంచి వచ్చిన ఆశలు ఏంటంటే, అరే నా కొడుకు నన్ను తిట్టాడు రా, నాకెందుకు రా కోపం, నీ ప్లేస్లో మేమున్నా కూడా తిట్టేవాళ్ళం, అన్ని రకాల కష్టాలు వచ్చాయి నీకు, నువ్వేం తప్పు చేయలే, ఆ తిట్లను కూడా మేము ఎంజాయ్ చేశాం. మమ్మల్ని తిట్టేవాళ్ళు భూమి మీద ఎక్కువ లేరురా, గట్స్ ఉండాలి మమ్మల్ని తిట్టాలంటే, నువ్వేం తప్పేం చేయలేదురా అని నా లోపలించి వచ్చింది మెసేజ్. ఇంకా లోపలించి వచ్చింది ఏంటంటే, అరే నువ్వు అన్నావే భూమి మీద ఎవరిని కూడా మొక్కకుండా చేస్తా అని అన్నావే, నువ్వు వచ్చిన పర్పస్ అదే, అదే పని చేయి, అందరికీ జ్ఞానాన్ని పంచు, అందరు ఇండిపెండెంట్ ఎలా చేయి, నీ వంతు నువ్వు కృషి చేయి, నువ్వు భూమి మీదకి వచ్చిన పర్పసే అది. నువ్వే కాదు ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా ఇదే అదే చేయండి. ప్రపంచమంతా ఇండిపెండెంట్ అయిపోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అలాంటి కొత్త ప్రపంచం రావాలి, దానికి నీవంతు నువ్వు కృషి చేయి. అలాంటి కొత్త ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ ప్రపంచం వస్తుందో ఒకసారి వచ్చి మేము భూమి మీదకి వచ్చి మీ అందరినీ కౌగిలించుకొని పోతాం అని వచ్చింది మెసేజ్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ దేవుడు అంటే ఎవరో కాదు, మన కన్నా తల్లిదండ్రులు అనుకోండి. మనందరినీ పుట్టించిన ఆ దేవుడు. సపోజ్ మీకు పిల్లలు పుడతారు, చిన్నప్పుడు ఏది అడిగితే అది ఇస్తారా లేదా? ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఇంకా అడిగితే అప్పుడేం చేస్తారు, అప్పుడేమంటారు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు సంపాదించుకో అని అంటారా లేదా? ఏ ఎందుకు అన్నావు, నాకు పెట్టు అంటే, కోట్ల రూపాయలు నా ఇవ్వచ్చుగా అని అంటే మీరేమంటారు? నేను పుట్టించింది నేను అడుక్కునే బతుకు తయారు చేయడానికి కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని అంటారా లేదా? మరి మీరే ఎలా ఉంటే ఆ దేవుడు ఎలా ఉండాలి? ఆ దేవుడు అంతే, జ్ఞానాన్ని ఇస్తాడు కానీ చేసి పెట్టాడు, మనంతటా మనమే సాధించాలి. అది ఆ దేవుడి యొక్క తత్వం. దయచేసి ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. నేను బ్రాహ్మణ్ణి, పూజలు కూడా చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు, ఏ దేవుడిని మొక్కట్లేదు, ఏ దేవుడు నన్ను చంపట్లే. నన్ను చూస్తేనే ఆ దేవుడు ఆనందపడతాడు, వా వీడరా నా కొడుకు అంటే ఆనందపడతాడు. పూజలు చేయకుంటేనే ఆ దేవుడు ఆనందపడతాడు. ఆ దేవుడికి కావాల్సింది నాలాంటి కొడుకులు. నా స్థితికి చేర్చడానికి ఆయన ఎవరికి సాయం చేయట్లేదు. దయచేసి ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనందరికీ పాండవులు తెలుసుగా, కృష్ణుడు తెలుసుగా. పాండవులు కష్టపడ్డారా సుఖపడ్డారా? అన్నీ కష్టాలే పడ్డారు. మరి పక్కనే ఉన్నాడుగా కృష్ణుడు, మరి ఎందుకు సాయం చేయలే? ఈయన పుట్టంగానేమో డోర్లోపనై వెళ్ళిపోతాడు, కానీ కన్న తల్లిదండ్రులు జైల్లోనే ఉన్నారు 16 ఏళ్ళు. అన్ని కష్టాలే పడ్డారు పాండవులు. ఏ తన సొంత చెల్లెనే ఇచ్చాడుగా, మరి ఎందుకు సాయం చేయలే తండ్రి కృష్ణుడు? అర్థం చేసుకోండి ఆ తండ్రి యొక్క ప్రేమను. జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ చేసి పెట్టలే. ఇలా అంటే చీరలు వచ్చాయి, కానీ ఇలా అంటే ఫుడ్ ఎందుకు రాలే? తిండికి లేకుండా అడవులు పలైనారు. మరి ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డారు పాండవులు? పక్కనే ఉన్నాడు కృష్ణుడు. మరి ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ చేసి పెట్టలే. వాళ్లకు నడక నేర్పించాడు. అది ఆ తండ్రి యొక్క ఉద్దేశం. అర్థం చేసుకోండి ఆ దయచేసి ఆ తండ్రి యొక్క ప్రేమను. సో పక్కనే ఉన్న కృష్ణుడు ఏమీ సాయం చేయలేదు, జ్ఞాన సాయం చేశాడు. ఏం సాయం చేయలేదు అంటే ఇక్కడ ఉద్దేశం జ్ఞాన సాయం చేశాడు కానీ చేసి పెట్టలే. ఒక్క చక్రం వేస్తే ఎంతసేపు కౌరవులు చావడం, కానీ అక్కడ ఓన్లీ జ్ఞాన సహాయమే చేశాడు. మనమే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఉద్దేశంతో సహాయమే, జ్ఞాన సహాయమే చేశాడు. సో పక్కన ఉన్న కృష్ణుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్న కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు? వచ్చిన భగవద్గీత చెప్పి బా అని వెళ్ళిపోతాడు, అంతకంటే ఏం చేయలేడు. మళ్ళీ మనమే చేయాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. ఆ తండ్రి అలాగే ఉండాలంటున్నాను నేను. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. మా అమ్మ ఎన్నోసార్లు కృష్ణుడికి మొక్కుతూ ఉంటుంది. నేను అంటుంటాను, అమ్మ ఆ విగ్రహాన్ని చూస్తూ అంటుంటాను, హాయ్ కృష్ణ, హవర్ యూ, గొప్పకలతో ఎంజాయ్ చేస్తున్నావా అంటుంటా. మా అమ్మ అంటుంది, ఏంద్రా దేవుడితో అట్లా మాట్లాడతారా అంది. అంటే నేను అంటాను, అమ్మ నీకు దేవుడే, నాకు మాత్రం నా ఫ్రెండు, నా ఫ్రెండ్తో అలాగే మాట్లాడతా అంటాను. అంటూ ఆమెకు ఏం చెప్పావంటే, అమ్మ నువ్వు కృష్ణుడు విగ్రహానికి మొక్కుతున్నావు, నేను కృష్ణుడు చెప్పింది చేస్తున్నాను, నన్ను చూస్తేనే కృష్ణుడు ఆనందపడతాడు, నిన్ను చూస్తే చేయి ఇంకా అడుకునే బతికే అని దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంటాడు నా స్థితికి వచ్చేంత వరకు అని చెప్పాను. ఆమె ధ్యానం చేయకపోతే ఎన్నిసార్లు చెప్పినా నాకు అంత కోపం వచ్చేది, అరే ఇంతమంది ధ్యానం చేస్తారు నేను చెప్తే మా అమ్మ ఎందుకు ధ్యానం చేయదు అని నా లోపల క్వశ్చన్ వేశాను. వేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అరే ఆమె 5th క్లాస్లో ఉంది, నువ్వు PhD సబ్జెక్ట్ చెప్తున్నావు, ఎలా అర్థమవుతుందిరా ఆమెకు? పెదవా ఆమె ఎలాగో నేను అర్థం చేసుకోలేదు, కనీసం నువ్వన్నా అర్థం చేసుకో, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చావుగా అని మెసేజ్ వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి నేనేం చేశానంటే ఇంకా ఆమెను ఫోర్స్ చేయడం ఆపేశా. ఆమె ఒక్కొక్క మెట్ ఎక్కని 6th క్లాస్ 7th క్లాస్ ఒక్కటి అయిపోయాక డిగ్రీకి వస్తుంది, అప్పుడు నేను చెప్తే వింటుంది. అంతవరకు ఆమె సాధన ఆమె చేయని అని ఇంకా నేను వదిలేశాను. కాబట్టి దయచేసి ఎవరిని ఫోర్స్ చేయకండి. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు చెప్పండి, వింటే వింటారు, లేకుంటే వదిలేయండి. ఎవరి సాధనను డిస్టర్బ్ చేయదు. సో అప్పటి నుంచి నేను ఎవరిని డిస్టర్బ్ చేయడం వల్ల ఆపేశాను. మరి నాకు బాధ వచ్చేది ఆమె చూస్తే. అప్పుడు నేను క్వశ్చన్ వేసాను, మరి నేను ఎందుకు బాధపడాలని. అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, అరే నిన్ను నువ్వు చూసుకోరా, నువ్వు ఒకప్పుడు ఆ బాధల నుంచి ఇక్కడికి వచ్చావు కదరా, ఆ బాధ పడని, ఆ బాధ వెనకాలనే ఆనందం ఉంది, ఆమె ఆ ఆనందానికి ఎలిజిబుల్ కావాలి కాబట్టే ఆ బాధ పడుతుంది. నువ్వు డిస్టర్బ్ చేయకు, ఆ బాధ పడని, ఆ స్థితి అలాగే ఉంటుంది, దాన్ని అర్థం చేసుకో అని వచ్చింది. అప్పటి నుంచి ఆమె లోపల నన్ను నేను చూసుకోవడం మొదలెట్టాను. నేను కూడా ఆ బాధలు పడ్డాక ఇక్కడికి వచ్చాక కాబట్టి పడని అంటున్నా ఇప్పుడు. ఇంకా ఆ బాధలు కూడా ఆనందాన్ని చూసి, ఇప్పుడు ఆమెను చూసినా నాకేం బాధ అనిపించలే, అంతా దివమే అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎంత సెన్సిటివ్గా ఉండేవాడినో అంత రఫ్నెస్ కూడా వచ్చేసి ఇప్పుడు ఎవరిని చూసినా అంత దివ్యంగానే కనబడుతోంది, ఎంజాయ్ చేస్తున్నా ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో. మరి పూజలు చేయవచ్చా, పూజలకు ధ్యానానికి లింక్ ఏంటి, ఈ విషయం కూడా నేను చెప్తాను. ఇది కూడా నా అనుభవ జ్ఞానమే. నేను ధ్యానంలోకి వచ్చాక 10 డేస్కు పూజలను ఆపేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పూజ చేయలేదు. కానీ ఒకరోజు 2 ఇయర్స్ తర్వాత నాకు ఒకసారి పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరిగిందంటే, నేను వరంగల్కి వెళ్ళాను మా ఇంటికి. చెప్పగా మా ఇంట్లో సాలగ్రామాలు ఉన్నాయి, మరకత లింగం ఉంది, అది మగవాళ్ళు చేయాల్సిన పూజలే. ఇంటికి వెళ్ళాను, మా ఇంట్లో మా డాడీ, మా బ్రదరు, నేను, మా అమ్మ 4 ఉన్నాం. ఏం జరిగిందంటే, విచిత్రంగా మా నాన్నకు మా బ్రదర్కు ఫీవర్ వచ్చింది. మా అమ్మ ఏమందంటే, అరే నువ్వు పూజ చేయరా అంది. అంటే నేను అన్నాను, అమ్మ ఇప్పుడు ఎట్లా చేయాలి పూజలు, 2 ఇయర్స్ అయింది పూజలు చేయక, నాకు ఏ మంత్రాలు గుర్తుకు రావట్లేదు, ఆ దేవుడు అనే భావన కూడా లేదు, నేనే దేవుణ్ణి అనే భావనలో ఉన్నాను, ఎలా చేయాలి అని. అంటే మా అమ్మంది, అరే షోకేస్లో బొమ్మ అనుకొని కడిగి పెట్టరా చాలు అంది. మా సెంటిమెంట్ అంది. అంటే సరే అని నేనేం చేశాను, స్నానం చేసి మడి పంచ కట్టుకొని ఇక పూజ చేయడం మొదలెట్టాను. ఒకప్పుడు ఎంత భక్తి భావన ఉండేది, అప్పుడు విష్ణుమూర్తి వచ్చేస్తాడని ఎంతో భావనలో ఉన్నాను. ఇప్పుడు నేనే విష్ణుమూర్తి అనే అయిపోయాను, నా జీవితానికి నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నాను. ఏ భావన లేదు, జస్ట్ అలా చేస్తున్నాను, చేస్తూ నా లోపల క్వశ్చన్ వేసుకున్నాను. ఇప్పుడు నాకు పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఎందుకు వచ్చింది, ధ్యానం హయ్యస్ట్ స్థితిలో ఉన్న నాకు పూజ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని నా లోపల క్వశ్చన్ వేశా. అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒకరోజు తర్వాత, నా కొడుక నువ్వు పెద్ద ధ్యాని కాగానే పూజలు ద్వేషిస్తావారా, ఇంకొకసారి పూజలు ద్వేషిస్తావు అనుకో, మళ్ళీ పర్మనెంట్గా పూజ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని వచ్చింది నా లోపల నుంచి మెసేజ్. పూజలు స్తోత్రాలు చెప్పాలి అయినాకనే ధ్యానానికి ఎలిజిబిలిటీ అయినావు, ఇక్కడికి వచ్చి అక్కడ ద్వేషించావనుకో మళ్ళీ పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని వచ్చింది. అమ్మ అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చి వాటిని ద్వేషిస్తున్నాం పూజలను. కాబట్టి దయచేసి పూజలను ద్వేషించకండి, ప్రేమించండి, చేయాల్సిన అవసరం లేదు, ప్రేమించండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉత్తరగీతలో ఉన్న 2 శ్లోకాలు చెప్పాలనుకుంటున్నాను. ఉత్తరగీత ఏంటంటే, యుద్ధం అయినాక భగవద్గీత చెప్పాక, యుద్ధం అయిపోయాక మళ్ళీ అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, బావా అప్పుడు టెన్షన్లో విన్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు అంటాడు గీత, దాన్నే ఉత్తరగీత అంటారు. ఈ ఉత్తరగీతలో కృష్ణుడు ఎన్నో శ్లోకాలు చెప్పాడు, ఇక్కడ హయ్యెస్ట్ జ్ఞానం చెప్పాడు, కొంచెం డీపర్ సబ్జెక్ట్. ఆయన ఏమన్నాడు కొన్ని శ్లోకాలలో, పూజలు తొలిమెట్టే కానీ మల్లిమెట్టు కాదు అన్నాడు. ఇంకా చెప్తూ ఫైనల్గా 2 శ్లోకాలు చెప్పాడు. ఏమన్నాడు, నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం క్షేత్రం, నాస్తి ధ్యానం సమం తపం, తస్మాత్ ధ్యానం సమాచరేత్ అన్నాడు. అంటే ధ్యానం మించిన తీర్థం లేదు, ధ్యానం మించిన క్షేత్రం లేదు, ధ్యానం మించిన తపం లేదు, ఇమ్మీడియట్గా ధ్యానం చేయార్జున అన్నాడు. ఎవరు చెప్తున్నారు సార్, కృష్ణుడు, మనం మొక్కే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట వినాలా వద్దా, ఆయన చెప్పిందే మనం అనుమానపడుతున్నాం, ఆయన చెప్పింది చేయండి. ఇంకా ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడంటే, పూజా కోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అన్నాడు. అంటే కోటి పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి స్తోత్రం చదివితే వస్తుంది అర్జున అన్నాడు. ఇంకా కోటిసార్లు స్తోత్రం చదివితే వచ్చే ఫలితం ఒక్కసారి జపం చేస్తే వస్తుంది అర్జున అన్నాడు. ఇంకా షార్ట్కట్, కోటిసార్లు జపం చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి ధ్యానం చేస్తే వస్తుంది అన్నాడు. ధ్యానం చేయమన్నాడు కృష్ణుడు. కావాలంటే ఉత్తరగీత తీసి చదవండి, ఇది పిరమిడ్ సొసైటీకి సంబంధం లేదు, బయట ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఎవరు చెప్తున్నారు సార్, కృష్ణుడు. దయచేసి అతని మాటలు వినండి. తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు, ట్రైన్లో వెళ్ళచ్చు, బస్సులో వెళ్ళచ్చు, ఫ్లైట్లో వెళ్ళవచ్చు. బుద్ధినవాడు ఏం చేస్తాడు? డబ్బులు అన్నీ ఉన్నాయి, ఎవరైనా ఫ్లైట్లోనే వెళ్తారు. ఇక్కడ ఎంత షార్ట్కట్ చెప్తున్నాడు కృష్ణుడు, మనం ఆయన చెప్పిందే చేయట్లే, కోటిసార్లు పూజన చేస్తే ఎన్ని జన్మలు పట్టాలి, అర్థం చేసుకోండి. ఇంత షార్ట్కట్ టెక్నిక్ చెప్పాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి దాంట్లో శక్తి ఉంది. పూజలు, స్తోత్రం, జపం, ధ్యానం, జ్ఞానం, ఈ ఐదు స్థితులు ఉన్నాయి. ప్రతి దాంట్లో శక్తి ఉంది. పూజలలో కూడా రిజల్ట్స్ ఉంటాయి, స్తోత్రాలలో కూడా రిజల్ట్స్ ఉంటాయి, జపాలలో కూడా రిజల్ట్స్ ఉంటాయి, ధ్యానంలో అన్లిమిటెడ్ ఎనర్జీ, జ్ఞానంలో అన్లిమిటెడ్ ఎనర్జీ. ఇంకా సో నేను చెప్పానే, నాకు అస్తమా తగ్గలేదు, నేను చెప్తే రిజల్ట్స్ వచ్చాయి కానీ నాకు రిజల్ట్స్ రాలే, జ్యోతిషం నేను చెప్తే రిజల్ట్స్ వచ్చాయి కానీ నాకు రిజల్ట్స్ రాలే, మా ఇంట్లో సాలగ్రామ తీర్థం తీసుకుంటే ఎంతోమందికి రోగాలు తగ్గాయన్నారు కానీ మాకు తగ్గలే, గ్లాసులు కూడా తాగి చూసాం కానీ తగ్గలే. ఎందుకు తగ్గలే మాకు? బికాజ్ నేను గత జన్మలోనే డిగ్రీ వరకు చదివాను, ఇప్పుడు పిహెచ్డీ చదవాలి. ఇప్పుడు నేను అంటే గత జన్మలో ధ్యానం జ్ఞానం వైపు ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు ధ్యానం జ్ఞానం వైపు వెళ్తేనే రిజల్ట్ వస్తుంది, పూజల ద్వారా చేస్తే రిజల్ట్ రాదు, బికాజ్ నా స్టేజ్ అది అయిపోయింది కాబట్టి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కృష్ణుడు ఐదు స్థితులు చెప్పాడు, పూజలు, స్తోత్రం, జపం, ధ్యానం, జ్ఞానం. ఫైనల్ మనం పూజల స్థితి అయినాక ఏం చేయాలి? స్తోత్రాలకు రావాలి. మనం ఫస్ట్ క్లాస్ చదువుతూ ఏం చేస్తాం? ఫస్ట్ క్లాస్ చదివి ఆ బుక్స్ పక్కన పెట్టేసి ఆ నాలెడ్జ్ తోటే సెకండ్ క్లాస్కి వస్తాం. అలాగే సెకండ్ క్లాస్ చదివి ఆ బుక్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నాలెడ్జ్ తోటే థర్డ్ క్లాస్కి వస్తాం. ఇలా ఒక్కొక్క క్లాస్ దాటుతూ వస్తాం. అంటే పూజలు, స్తోత్రాలు, జపాలు క్లాస్ అయిన వాళ్లే ధ్యాన జ్ఞానంకు ఎలిజిబుల్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నా క్లాస్ ఎవరైతే వింటారో వాళ్ళు ఆల్రెడీ ఈ స్థితిలో అయిపోయిన వాళ్లే, ధ్యాన జ్ఞానంకు ఎలిజిబిలిటీ అయిన వాళ్లే నా క్లాసులు వింటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి, పూజలు చేయడం తప్పేం కాదు, తప్పే లేదు, అసలు అంతా దివ్యమే. దొంగతనం చేయడం తప్పు కాదు, అంతా దివ్యమే అంటున్నాను నేను. జస్ట్ ప్రేమించండి, ఏది చేయవలసిన అవసరం లేదు. ఇక దొంగతనం దివ్యమని చెప్పానా లేదా అని దొంగతనం చేశారనుకో జైల్లో పడతారు, అయిపోయినాయి ఆ లెసన్లు. జస్ట్ మీ లోపల ప్రేమించండి. ప్రతి క్యారెక్టర్ను నేను గత జన్మలో ఎత్తాను అనుకుని ప్రతి క్యారెక్టర్ను ప్రేమించండి జస్ట్. సో కాబట్టి పూజలు చేయడం తప్పు కాదు, తప్పనట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన చావ్ ఏంటంటే, మరి దేవుడు సాయం చేయట్లేగా? కాబట్టి ధ్యానం జ్ఞానం వైపు రండి, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఎప్పుడైతే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తారో మీకు రిజల్ట్స్ వస్తాయి, మీకు విశ్వాసం పెరుగుతుంది, అప్పుడు మీరు పూజలు ఆటోమేటిక్గా చేయడం ఆపేస్తారు. మీకే అనిపిస్తుంది ఇలా ప్రేమించినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా ఆ తండ్రిని ఎందుకు మొక్కాలి, ఆ దేవుడిని ఎందుకు మొక్కాలి అని మీరే ఆపేస్తారు. పూజలు చేయండి తప్పేం కాదు, కానీ ధ్యాన జ్ఞానం వైపు రండి, వేరే మార్గం లేదు, బికాజ్ ఆ తండ్రి సాయం చేయట్లేదు. ఎప్పుడైతే మీరు పూజలు ఆపేస్తారో మరి ఆ తండ్రికి కోపం వస్తుందా? ఎగిరి గంతేస్తాడు, వా నా కొడుకు ఇండిపెండెంట్ అయినాడు, నా కూతురు ఇండిపెండెంట్ అయినారని హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ బాధపడాడు, ఏం చంపాడు మిమ్మల్ని, నేను నాలుగేళ్ళైంది పూజలు చేయట్లే, ఏ తండ్రి ఏ దేవుడు నన్ను చంపలే, మరి తిట్టినా కానీ నన్ను ఏం చంపలేదు, ఇంకా మీకు తిట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పూజలు చేయడం తప్పేం కాదు, హ్యాపీగా చేసుకుంటూ ధ్యానం జ్ఞానం వైపు రండి. ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ వస్తాయో, మీకు విశ్వాసం పెరుగుతుందో మీకే అనిపిస్తుంది, మీ లోపల అనిపించినప్పుడే పూజలు ఆప్ చేయండి, ఇక చాలు పూజలు అని అనిపించినప్పుడే ఆప్ చేయండి. సో కాబట్టి పూజలు చేయడం తప్పేం కాదు, హ్యాపీగా చేసుకోండి, కానీ అల్టిమేట్ స్టేట్ అంటే దేవుడికి మొక్కకుండా ఉండగలగాలి, అది ఫైనల్. మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మీ లైఫ్ను ఎంజాయ్ చేయాలి, అది ఫైనల్ స్టేజ్. ఆ స్థితికి కంపల్సరీ చేరాలి. ఏ దేవుడికి మొక్కట్లేదు, కానీ ఇప్పుడే నాకు రియల్ ప్రేమ ఉంది ఆ దేవుడి పట్ల. ఎప్పుడైనా ఫోటోలు గుళ్ళుకి వెళ్తుంటే హ్యాపీగా వెళ్తుంటాను, కానీ ఏ దేవుడికి మొక్కను, ప్రసాదం మాత్రం తింటాను కంపల్సరీ. మై డియర్ గాడ్, డోంట్ సవౌట్, నా కాళ్ళ మీద నేను నిలబడతా అంటాను. అది ఆ తండ్రికి కావాల్సింది. నాలాంటి కొడుకులు, నాలాంటి కూతుర్లు కావాలి ఆ తండ్రికి. మీరందరూ కూడా ఆ స్థితికి చేరాలి అని చెప్తున్నాను. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పూజలు చేయండి తప్పేం కాదు, కానీ షిఫ్ట్ కండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్ ఎక్కండి. మందులు వాడినా ప్రేమతోటి వేసుకోండి, మై డియర్ మందులు అని వేసుకొని, మై డియర్ మందులు, నేను మందులు వేసుకోకుండా నాకు నేనే తగ్గించుకోవాలనుకుంటున్నా అని మెల్లిమెల్లిగా షిఫ్ట్ కండి. ఒక్కొక్క మెట్ ఎక్కండి, విశ్వాసం పెంచుకోండి మీ పట్ల మీరు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన జీవితం మన చేతిలోనే ఉంది, మన లోపలనే సృష్టి జరుగుతోంది. మీ లోపలికి మీరు వెళ్ళండి, అంతర్ముఖులు కండి, మీ జీవితం మొత్తం మీ చేతిలోకి తెచ్చుకొని ఎంజాయ్ చేయండి. మనం ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడానికి. మీరు వేస్ట్ చేశారా టైము? మీ పిల్లల కోసం, మీ భర్త కోసం, మీ భార్య కోసం బతికారా? పునరపి జననం, పునరపి మరణం. కాబట్టి దయచేసి నా మాట వినండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇండ్లు కట్టుడు, డబ్బులు వాటికి కొంచెం పక్కన పెట్టండి. అన్నీ కావాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్ను, కానీ ఫస్ట్ నిర్గుణ స్థితికి చేరండి. నా మాట వినండి, ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ అయిపోతారో, ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరుతారో, అన్నీ మీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు, ఆ ఇండ్లు, అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ లైఫ్ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ నిర్గుణ స్థితికి చేరడం, అది మీ టార్గెట్గా పెట్టుకోండి. ఈ ఇండ్లు, కార్లు, బంగ్లాలు అన్ని పక్కన పెట్టండి. ఏదొచ్చినా నేను ఆత్మస్థితి చేరాక అప్పుడు మీ దగ్గరకు వస్తా అని చెప్పండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఆత్మస్థితికి చేరండి. ఎప్పుడైతే మీరు ఆత్మస్థితికి చేరతారో ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎనర్జీ పంపిస్తే ఆటోమేటిక్గా మీ పనులు అయిపోతాయి. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు నేను అడిగాను, మై డియర్, సమస్య నువ్వు వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావే అని. అంటే నా లోపల అంది, మళ్ళీ నువ్వు కూడా అదే మాట అంటావేంట్రా, నేను ఇక్కడ నేను చంపేస్తున్నానా, నేను ఇబ్బంది పెడుతున్నానా, ఇక్కడ నేను ఎందుకు వస్తున్నాను, నీకు సహాయం చేయడానికే, నేను చంపేశానా, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సహాయం చేశానా లేదా, నేను కూడా అందరికీ సహాయం చేయడానికే వస్తున్నారా, కానీ ప్రతిసారి నన్ను అందరు చంపేస్తూనే ఉన్నారా, దయచేసి నువ్వు చెప్పు, ఇది అందరికీ ప్రచారం చేయి, ఇక్కడ నేను వచ్చేది సహాయం చేయడానికి, చంపడానికి కాదు, ప్రతిసారి ఆశగా వస్తున్నా వీడు ఇప్పుడన్నా కనీసం నన్ను సహాయం అడుగుతాడా అని, కానీ ప్రతిసారి నన్ను చంపుతూనే ఉన్నారా అందరూ భూమి మీద, కాబట్టి నువ్వు చెప్పు, ఇది అందరికీ ప్రచారం చేయి, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొంచెం ఇబ్బంది పెడతా. ఎందుకు ఇబ్బంది పెడతా అంటే, మరి మన లోపల ఉన్న ఆ ఎనర్జీస్, స్ట్రక్ ఎనర్జీస్, ఓల్డ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళడానికే నేను చేసేది. ఎండాకాలం చెట్లాగా ఎండ కొడతాను. ఎందుకు? చంపడానికి కాదు, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కొత్త చిగురు మీ లైఫ్లో తీసుకురావడానికి. దయచేసి ఇదంతా ప్రచారం చేయి అని వచ్చింది. ఇదే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్. కాబట్టి నేను చెప్పేది ఏంటి, ఇక్కడ సమస్యలు మనల్ని చంపడానికి కాదు, కొత్త కొత్త వైపు తీసుకెళ్ళడానికి, మన లోపల ఉన్న ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ చేయడానికి. అంతే. ఎప్పుడైతే ఓల్డ్ ఎనర్జీ వెళ్ళిపోతుందే, కొత్త ఎనర్జీ వస్తుంది. ఓల్డ్ ఎనర్జీలో మంచి చెడు మధ్యలో యుద్ధం ఉంది, అదే న్యూ ఎనర్జీలో మంచి చెడు మధ్యలో ప్రేమ కలయిక ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు ధ్యానం చేస్తే మీకు న్యూ ఎనర్జీ వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు. నేను మొబైల్ ఆఫ్లో ఉంటే అర్థం చేసుకోండి నేను క్లాస్లో ఉన్నానని, క్లాసులు చెప్తుంటాగా. మిగతా టైంలో చేయండి. నా ఫోన్ నెంబర్ 9390151912. సో నా మెయిల్, నాకు మెయిల్ చేయండి. నేను సిద్ధంగా ఉన్నాను సహాయం చేయడానికి. మొత్తం నా ప్రాక్టీస్ వదిలేసి మొత్తం ఈ ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. మీరు కూడా న్యూ ఎనర్జీ మాస్టర్స్ కావాలి. మీరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం మీ అంతటి మీరు తగ్గించుకుంటూ ప్రేమిస్తూ ఆ ప్రాబ్లంను ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మన జీవితం మన చేతిలోనే ఉంది, మన లోపలనే జరుగుతోంది. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని బాధ్యత తీసుకోండి. మీ లైఫ్లో ఏది జరిగినా, ఏ రిజల్ట్ వచ్చినా క్రెడిట్ మీకు మీరే ఇచ్చుకోండి. ఏ దేవుడికి ఇవ్వకండి. ఆ దేవుడికి ఏం క్రెడిట్ అవసరం లే. మీకు మీరే క్రెడిట్ ఇచ్చుకోండి. మీ లైఫ్ను మీరు ఎంజాయ్ చేయండి. మీకు మీరే డాక్టర్లు, మీకు మీరే గురువులు, మీకు మీరే దేవుళ్ళు అని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. నిర్గుణ స్థితికి రండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ, ఈ సందర్భంగా నేను ఈ స్థితికి రావడానికి కారణం నేను చేసిన అద్భుతమైన సాధన, కానీ నాకు ఉపయోగపడ్డాయి ఆ అద్భుతమైన బుక్స్. ఆ బుక్స్ అన్నిటినీ రిలీజ్ చేసి, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని రిలీజ్ చేసి, సృష్టిలో ఉన్న హైయెస్ట్ జ్ఞానం అంతా పిరమిడ్ సొసైటీలో ఉంది, ఆ జ్ఞానాన్ని రిలీజ్ చేసిన ఆ తండ్రికి, ఆ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను ఆయనను తండ్రిగా పోలుస్తున్నా, ఎందుకంటే ఆయనే నా డాక్టర్ కాదు, నా గురువు కాదు, నా దేవుడు కాదు. ఆయనే చెప్పాడు, నాకు నేనే డాక్టర్ను, నాకు నేనే గురువును, నాకు నేనే దేవుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఆ తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎన్నో బుక్స్ చదివాను, రమ్త, అతిశా ప్రజ్ఞావేదం, న్యూ ఎనర్జీ, ఇంకా ఎన్నో బుక్స్ చదివాను. పిరమిడ్ సొసైటీలో ఉన్న బుక్స్ అన్నీ చదివాను. ఆ బుక్స్ రాసిన మాస్టర్లందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు ధ్యానం చేసేటప్పుడు రోజు నేను చెప్పిన మాటలు అనుకొని ధ్యానం చేయండి. కొన్ని రోజులు మీ భావన స్థిరం అయ్యేంత వరకు ఈ విధంగా మీరు అనుకొని ధ్యానం చేయండి. నా జీవితం నా చేతిలోకి రావాలి, నేను కర్మ సిద్ధాంతం దాటి ముందుకెళ్ళాలి, నేను జన్మ తీసుకునే ముందు ఏదైతే తలరాత రాసుకొని వచ్చానో అది మొత్తం చెరిపేస్తున్నాను, నా జీవితాన్ని ప్రతి క్షణం నేనే సృష్టించుకుంటున్నాను, నాకు నేనే డాక్టర్ను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, నాకు నేనే గురువును అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, నాకు నేనే దేవుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, నేను జీవించాలి, నేను ముక్తి పొందేంత వరకు జీవించే ఉండాలి. ఇప్పటినుంచి నన్ను నేను ప్రేమించుకుంటాను, నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను, నా మనసును నేను ప్రేమిస్తాను, నా బుద్ధిని నేను ప్రేమిస్తాను, నా ఆత్మను నేను ప్రేమిస్తాను, నా లోపల ఉన్న మంచి శక్తులను చెడు శక్తులను రెండింటినీ సమానంగా ప్రేమిస్తాను, వాటి మధ్యలో ప్రేమను సృష్టిస్తాను, భూమి మీద ఉన్న ప్రతి క్యారెక్టర్ను ప్రేమిస్తాను. ఇప్పటినుంచి నేను ఏది తిన్నా నాకు మంచి వద్దు చెడు వద్దు అని నిర్గుణ భావంలో తింటాను. ధ్యానం ద్వారా వచ్చే విశ్వశక్తి ద్వారా జీవిస్తాను. ఒక సమస్యకు సమాధానం నా లోపల ఉన్నప్పుడే ఆ సమస్య నా దగ్గరికి వస్తుంది. ఆ సమస్యకు కావలసిన శక్తి జ్ఞానం నా లోపల ఉన్నప్పుడే అది నా దగ్గరకు వస్తుంది. సమస్యలు చంపడానికే వస్తాయి అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని ప్రేమపూర్వకంగా బయటికి పంపించేస్తున్నాను. పాత నమ్మకం వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు కొత్త నమ్మకం పెట్టుకోండి. నాకు రాబోయే చిన్న చిన్న సమస్యలన్నీ నాకు ఆత్మవిశ్వాసం పెంచడానికే వస్తాయి అనే నమ్మకం నా లోపల స్థిరమైపోవాలి, స్థిరమవ్వాలి అని అనుకోండి. మీకున్న ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీతో మాట్లాడండి. సపోజ్ భయం, లేదా అనారోగ్యం, లేదా బీపీ, షుగర్, ఏదైనా ఒకటి. భయం శక్తి వెల్కమ్. నువ్వెందుకు వచ్చావు? ఏం నేర్పించడానికి వచ్చావు? నేర్పించు. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ని రోజులు నేను తిట్టాను, ద్వేషించాను, చంపాలని చూశాను, శత్రువుగా భావించాను, కానీ ఇప్పటి నుంచి నిన్ను నేను ప్రేమిస్తాను, మిత్రుడిగా భావిస్తాను, నాకు సహాయం చెయ్యి, నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచు, నన్ను మళ్ళీ ధైర్యం వైపు తీసుకెళ్ళు. ఇలా మన లోపల ఉన్న ఆ నెగిటివ్ శక్తులతోటి మాట్లాడి నన్ను పాజిటివ్ వైపు తీసుకెళ్ళమని చెప్తారో, మీ లోపల ఉన్న ఆ రెండు శక్తుల మధ్యలో యుద్ధం కాకుండా ప్రేమ సృష్టి జరిగి అవి రెండు పర్మనెంట్గా కలిసిపోతాయి. అప్పుడు నేనే దేవుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇలా పై విధంగా అనుకొని ధ్యానం చేయండి. ధ్యానం ముందే చేయాలని అని రూలేం లేదు, ఎప్పుడైనా అనుకోవచ్చు. ఎప్పుడైనా వెళ్ళకని చెప్పండి. పెయిన్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళకని చెప్పండి. అది బస్సులో ఉన్నారా, వంట చేస్తున్నారా, సంబంధం లేదు. ఎప్పుడైనా వెళ్ళకని చెప్పచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ప్రేమించడం, ధ్యానం చేయడం ఇదే పని. ఇలా చేస్తే మీ లైఫ్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది.
వన్స్ అగైన్ అందరికీ హాయ్. మీరు టెలిగ్రామ్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి లేదా యాప్స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. నాకు మెసేజ్ పెడితే నేను ధర్మస్థాపన లింక్ను మీకు పంపిస్తాను. దాన్ని మీకు వ్యూ ఛానల్ని మీరు క్లిక్ చేస్తే ధర్మస్థాపన గ్రూప్లో జాయిన్ అవుతారు. ఎందుకు నేను టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేశానంటే, ఇందులో నేను ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వాట్సాప్లో మీరు ఇవాళ జాయిన్ అయితే ఇవాటి నుంచే ఉంటుంది, పాతవి ఉండవు. కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. నా ఫోన్ నంబర్ 9390151912. అలాగే నేను రాసిన బుక్ ప్రింట్ తీసుకోవడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే మిగతా ఆడియోస్ డీటెయిల్డ్గా వినడానికి విజిట్ dharmam.com వెబ్సైట్. DARMAM.com. Bye.